అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణై కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థ సార్థవాహం. శారదా శారదాంబోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించీ వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శివ శివేతి 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 వా భవ భవేతి 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 వా హరా హరేతి 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 వా భజ మనః శివమేవ నిరంతరం భజ మనః శివమేవ నిరంతరం. నమస్తే నమస్తే మహాదేవ శంభో నమస్తే నమస్తే మహాదేవ శంభో నమస్తే నమస్తే దయాపూర్ణ సింధో నమస్తే నమస్తే ప్రపన్నాత్మబంధో నమస్తే 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 మహేశ. శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ శారదాంబాయై నమః శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమః శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామిని నమః శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామిని నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఈ గుంటూరు నగర్లో ప్రథమతః ప్రవచనమిచ్చినటువంటి చోటు ఇది. శారదాంబ కటాక్షంతో అనేక సంవత్సరాలు ఇక్కడ నిరాఘాటంగా ప్రవచనాలు చెప్పడమే కాకుండా 42 రోజుల పాటు లలితా సహస్రనామ స్తోత్ర భాష్య ప్రవచన యజ్ఞాన్ని నిర్వహించిన పవిత్రమైనటువంటి అనుభూతులు ఇప్పటికీ మనస్సులో ఉన్నాయి. ఇది నాది అనిపించేటువంటి ఒక ఆత్మీయత పోలిశెట్టి హరిప్రసాద్ గారు ఇక్కడ కల్పన చేశారు. అదేవిధంగా జగద్గురువుల యొక్క అనుగ్రహం ఎల్లవేళ్ల వెన్నంటి ఉన్నది. మళ్ళీ ఈసారి ఇక్కడ సమావేశమై ఒక విశేషమైన అంశాన్ని ప్రస్తావన చేసుకోబోతున్నాం. ఇది జగద్గురువుల అనుగ్రహం. పరమేశ్వరుడు కృపాకటాక్ష బలం. అది శ్రీ రుద్రభాష్య ప్రవచనం. రుద్ర శ్రీరుద్రం అనగానే చాలామందికి అవగాహన కలుగున్నది. దీనికి అనేక పేర్లున్నాయి. రుద్ర నమకం అని, శతరుద్రియం అని కూడా చెప్పబడుతున్నది. విశేషించి ఇది వేదములందు నడువని అంశం. ఇటువంటి వేదమునందు యజుర్వేదంలో ప్రధానంగా చెప్పబడుతున్నటువంటిది. కానీ దీనికి ఉన్న ప్రశస్తి సర్వవేద సారమై, సర్వవేదాల పరమార్థమై, సర్వవేద సర్వస్వమై ఉన్నటువంటి లక్షణం ఈ రుద్రమంత్రాల్లో దాగి ఉన్నది. అలాంటి దాని గురించి భాష్యం చెప్పుకుంటున్నామంటే ఆ రుద్రుని యొక్క శక్తి, మహిమ, కృప వీటి గురించి మనం తెలుసుకుని ధన్యులమవడమే. ఇది పాండిత్య ప్రకర్షతో కాకుండా కేవలం భక్తిభావంతో పరమేశ్వరుని యొక్క స్మరణ చేసుకోవడానికి మన రుద్రాన్ని ఆధారం చేసుకున్నాం. అయితే వేదానికి భాష్యం చెప్పాలంటే మాత్రం క్లిష్టమైన అంశమే. కావ్య భాష వేరు, పురాణ భాష వేరు, వేద భాష వేరు. వేద భాష మానవకృతం కాదు. పరమేశ్వరుని యొక్క శబ్దరూపమే వేదము. పరమేశ్వరుడు తనను తాను ఒక శబ్దరూపంలో ప్రకటించుకున్నాడు, దాన్ని వేదం అంటారు. అది వేద శివ, శివో వేద. వేదమే శివుని యొక్క స్వరూపం. అలాంటి వేదానికి అర్థం చెప్పాలి అంటే పరమేశ్వరతత్వం సామాన్యులకు అర్థమవుతుందా? పరమేశ్వర స్వరూపమైనటువంటి వేదమంత్రములన్నీ కూడా మహర్షులు తపస్సుకి గోచరించాయి. అంతేగాని వాళ్ళు కూడా కర్తలు కారు దానికి. వాళ్ళ తపస్సు చేత వికసించిన అతీంద్రియ దృష్టికి ఆ మంత్రములు, వాటి చైతన్యములు, దేవతలు దర్శనమిచ్చారు. వారు దర్శనం పొందిన దాన్నే తెలియజేశారే తప్ప వాళ్ళు తయారు చేయలేదు వీటిని. అందుకే దీనికి ఋషులు ద్రష్టలు వేదములకు. వేదం భగవంతుని శబ్దరూపం కనుక దానికి అనేక మర్యాదలు పెట్టారు. అంతేగాని ఎందుకు అన్ని మర్యాదలు అంటే అన్ని నియమాలు? ఎందుకంటే శక్తి ఎక్కువ ఉంటే నియమం ఎక్కువ ఉంటుంది. అందుకే శక్తిమంతమైనటువంటి శబ్దరాశి. అయితే దాని భావం అందరూ గ్రహించి ఆనందించాలని వ్యాస భగవానుడు ఇతిహాసాల్లో, పురాణాల్లో మనకు వేదము యొక్క హృదయాన్ని అందించాడు. విశేషించి రుద్రం గురించి అనేక పురాణాల్లో, సంహితా గ్రంథాల్లో, ఉపనిషత్తుల్లో కూడా ప్రస్తావన చేశారు. వేదంలో అనేక భాగాల గురించి ఇతిహాస పురాణాలు చెప్తున్నప్పటికీ రుద్రం గురించి చాలా ప్రత్యేకంగా చెప్పాయి. విద్యాసు శృతి ఉత్కృష్ట తత్రైకాదశిని శృతవు అని ఒక మాట ఉన్నది. మనకున్నటువంటి విద్యల్లో శృతి ఉత్కృష్టమైనది. అష్టాదశి విద్యలు చెప్పారు మనకు. ప్రధానమైనటువంటి ఆర్ష విద్యలు 18. అందులో ప్రథమము అత్యంత ముఖ్యమైనది ఏదంటే వేదము. దాని తర్వాత మిగిలినవి ఏవైనా చెప్పుకోవాల్సింది. విద్యాసు శృతి ఉత్కృష్ట, వేదము గొప్పది. తత్ర ఏకాదశిని శృతవు, ఆ వేదమునందు గొప్పది ఏమిటంటే ఏకాదశిని గొప్పది అన్నారు. ఏకాదశిని అంటే 11 అనువాకాలతో ఉన్నటువంటి రుద్ర మంత్రరాశి యజుర్వేదంలో ఏది చెప్పబడుతున్నదో అది దానిలో ఉత్కృష్టము అని చెప్పారు. అటువంటి భవ్యమైనటువంటి ఈ రుద్రుని యొక్క ప్రశస్తి చెప్పుకోవాలంటే రుద్రుని కృపను ముందు మనం ఆశిస్తూ, వేదమునకు 2 భాగాలు ఉంటాయి. ఒకటి కర్మకాండ, ఇంకొకటి జ్ఞానకాండ. కర్మకాండ యజ్ఞయాగాది విశేషాలని తెలియజేస్తూ కర్మకు వినియోగించవలసిన మంత్రరాశి అంతా అక్కడ చెప్పబడుతూ ఉంటుంది. జ్ఞానకాండ కేవలం బ్రహ్మ విచారం అనగా ఆత్మతత్వ ప్రతిపాదన చేస్తూ ఉంటుంది. జ్ఞానకాండని ఉపనిషత్తులు అని అంటాం. కర్మకాండ దాని ముందు సంహిత మొదలైనటువంటి భాగాల్లో చెప్పబడుతూ ఉంటుంది. అయితే మొట్టమొదట కర్మకాండ చెప్పి తర్వాత జ్ఞానకాండ చెప్పారు, ముందు జ్ఞానకాండ చెప్పలేదు. ఎందువల్ల అంటే కర్మ వల్ల చిత్తం శుద్ధమైతే గాని జ్ఞానం గ్రహించడానికి అర్హత రాదు గనక ముందు కర్మకాండని చెప్పి ఆ తర్వాత జ్ఞానకాండని ప్రతిపాదన చేశారు. ఈ రెండింటికి మధ్యలో మరొకటి ఉంటుంది, అది ఉపాసనాకాండ. ఉపాసనాకాండని విడిగా ఎక్కడ ఉండదు. ఉపాసనాకాండ అంటే కర్మతోనూ ఇటు జ్ఞానంతోనూ కూడా ముడిపడి ఉంటుంది. సకామంగా ఉపాసన చేస్తే అది కర్మకాండలోకి వస్తుంది, నిష్కామంగా ఉపాసన చేస్తే అది జ్ఞానకాండలోకి పర్యవసిస్తుంది. అందుకు ఉపాసన ఉత్కృష్టమైన స్వరూపం. అందుకే దాన్ని విడిగా చెప్పకుండా కర్మకాండ జ్ఞానకాండను మాత్రమే లోకంలో, శాస్త్రంలో వ్యవహారం ఉన్నది. పరమాత్మ కూడా భగవద్గీతలో లోకేస్మిన్ ద్విధానిష్ట పురాప్రోక్తమయానగా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అని 2 యోగములే చెప్పాడు మహానుభావుడు. ఉపాసనా యోగం అని విశేషించి చెప్పలేదు. అది నీ యొక్క తాహతు బట్టి అది కర్మయోగమైన అవుతుంది, జ్ఞానయోగ సహకారి అయిన అవుతుంది అని తెలుసుకోవాల్సినది. మొత్తానికి కర్మకాండలో ఉంది రుద్రం, అప్పుడు అది ఉపాసన అవుతుందా జ్ఞానమవుతుందా, ఇది చర్చ చేయాల్సినది. కర్మకాండలో దాన్ని పెట్టాడు ఇక్కడ. అప్పుడు అది కర్మకే వాడుకోవాలి. రుద్రాన్ని ఎన్ని రకాల కర్మలకు వాడతారంటే, ఒకటి అభిషేకానికి వినియోగించడం మనకు బాగా తెలుసు. ఇది కాకుండా రుద్రంతో యాగం చేయడం కూడా ఉన్నది. అభిషేకార్చన హోమ జపే వినియోగ అన్నారు ఇక్కడ. అభిషేక అర్చన హోమ జప 4 విధాలుగా వాడతారు రుద్రాన్ని. అంటే అభిషేకానికి, హోమానికి, అర్చనకి, జపానికి వాడుతూ ఉన్నాం. ముఖ్యంగా రుద్రం మొత్తం కలుపుకుని ఒక పెద్ద మంత్రం రాసే 11 అనువాకాలు కలుపుకుని, అందులో ఒక్కొక్క అనువాకంలో మళ్ళీ ఒక్కొక్క రుక్కో ఒక్కొక్క యజుస్సో, మళ్ళీ అది విశేషించి ఒక్కొక్క మంత్రం. ఆ మంత్రంతో ఎన్ని రకాల ప్రయోగాలు సాధించవచ్చో దానికి మరొక పెద్ద శాస్త్రం తయారు చేశారు. అంటే ఉపాసన దీనిలో దాగి ఉంది అని చెప్పడానికి ఆ శాస్త్రాలు మనకు సహకరిస్తాయి. ఇందులో ఏ మంత్రం చదివితే ఏ ఫలం వస్తుందో కూడాను ప్రత్యేకమైన శాస్త్రములు ఉన్నాయి. ఉదాహరణకి నమస్తే రుద్రమన్యవ ప్రారంభమవుతుంది, ఆ రుక్కు గాని జపిస్తే ఎలా జపించాలి, దానికి ఋషి ఎవడు, దానికి ఛందస్సు ఏమిటి, అందులో ప్రతిపాదింపబడే రుద్రుడి యొక్క రూపం ఎలా ఉంటుంది, ఇలాగా ఒక్కొక్క మంత్రానికి మళ్ళీ విశేషించి జపం చెప్పారు. ఎలాగైతే మనం పంచాక్షరి మొదలైన జపం చేస్తామో అది కూడా జపం చేయడం ఉంది. అది ఎంత సంఖ్య చేయాలి, అది ఏ విధమైన హోమం చేయాలి, చేస్తే ఫలితం ఏమిటి, ఇలా మొత్తం ఇందులో చెప్పబడుతున్నటువంటి మంత్రములన్నిటికీ కూడాను విశేషించి ఏ ఏ ప్రయోజనాలు ఉన్నాయో తెలియజేసే గ్రంథాలు మనకున్నాయి. అవి కూడా భాష్యకారులు చాలా గొప్పగా అందించారు. ఇవి మనం దగ్గర పెట్టుకుంటే వ్యక్తిక్షేమం కోసం, లోకక్షేమం కోసం కూడా రుద్రాన్ని వాడుకోవచ్చు. మొత్తం ఏకావృతి చేతనే రుద్రం మొత్తం ఫలితమిస్తుంది, కానీ ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం ఇందులో ఏదో ఒక మంత్రాన్ని మనం తీసుకుని విధి విధానంతో అనుష్ఠానం చేయాలి. కొన్ని అతివృష్టిలు పోగొడతాయి, కొన్ని అనావృష్టి పోగొడుతుంది, కొన్ని లోకంలో ఉన్న ఉపద్రవాలు పోగొడతాయి, కొన్ని శత్రుబాధలు పోగొడతాయి, కొన్ని అనారోగ్యాలను పోగొడతాయి, కొన్ని దరిద్రాలను పోగొడతాయి. వింటూ ఉంటే మధురంగా ఉంది కదా. ముందు రుద్రం ఏమైనా అర్థం కాకపోయినా వచ్చే ఫలితాలు మాత్రం చాలా మధురంగా ఉన్నాయి. మనకి కావాలండి, ఇవి కూడా చాలా కావాలి. ఎందుకంటే కర్మకాండ లేనిది జ్ఞానకాండకి ఎక్కడికి వెళ్తాం. భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పటికల్లా అబ్బో ఏ కోరుకో కోరుకోకూడదండి అని బిగబట్టుకుని కట్టుకో అక్కర్లేదండి. కోరుకుంటూ ఉంటే భగవంతుని హాయిగా కోరుకోవచ్చని మనం అనేక లక్షలసార్లు చెప్పుకున్నాం ఇదే వేదిక మీద. కానీ హాయిగా అడగచ్చు ఆయనకి. అయితే ఆ కోరిక ధర్మబద్ధమైతేనే బాగుంటుంది, ప్రమాణంగా పరమేశ్వర ప్రీతికరంగా ఉంటుంది. కానీ కర్మకాండ యొక్క ప్రయోజనం రెండు, ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం. ఇష్టప్రాప్తి, కావలసినది కలగడం, అక్కర్లేని తొలగడం. అంటే ఇష్టమైనది కలగాలి, కష్టమైనది తొలగాలి, ఇది ప్రతివాడు కోరుకునేది కదా. ఆ రెండు అయితేనే తర్వాత ఏదైనా. అంతేగాని జ్ఞానమే ప్రధానమండి, వేదాంతమే ప్రధానమండి అని ఒక తలనొప్పితో ఉన్నటువంటి విద్యార్థిని కూర్చోబెట్టి ఈశావాస్యం ఏమందంటే అంటే వాడు కూర్చుని వినడు, ముందు వాడికి తలనొప్పి పోవాలి. అదేవిధంగా ఇంట్లో వాళ్ళు దరిద్రంతో ఉంటూ కూర్చుంటే ఇక్కడ వీరు కూర్చుని వేదాంతం చూసినా లాభం లేదు. అందుకు మొట్టమొదటి ఇవి కావాల్సినదే. అయితే సాధారణంగా ఏంటంటే ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం కొన్ని మంత్రాలు ఉంటాయి, వేదాంత తత్వ విచారణకి వేరే మంత్రాలు ఉంటాయి. రుద్రాను కొన్ని ప్రత్యేకత ఏంటంటే మొదట నువ్వు ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారానికి ఇది వాడుకో, తర్వాత నీ స్థిమితం ఏర్పడ్డాక ఈ ప్రపంచమంతా మిథ్యయే, సత్యమేదో తెలుసుకోవాలి అని నీకు నిజంగా వివేక వైరాగ్యాలు కలిగితే, తత్వజ్ఞానం తెలుసుకోవాలనుకుంటే అప్పుడు రుద్రాన్ని విడిచిపెట్టి ఇంకో దానికి వెళ్ళక్కర్లేదు. ఆ రుద్రమంత్ర భావన చేస్తే అదే నీకు వేదాంత తత్వాన్ని అందిస్తున్నది. అందుకే ఇది ఎంత కర్మకాండో అంత జ్ఞానకాండ కూడా. కనుక రుద్రానుకున్న ప్రత్యేకత ఏంటంటే అటు కర్మకాండకి ఇది జ్ఞానకాండకి రెండింటికి మనకు వస్తుంది. ఇక్కడ ఇక ఉపాసనాకాండకని వేరే చెప్పక్కర్లేదు. ఉపాసన అంటే ఒక దేవతని, ఒక మంత్రాన్ని తీసుకుని ఆ మంత్రం ద్వారా దేవతను ఉపాసిస్తూ ఉపాసన సకామంగా చేస్తావో లేదా ప్రేమగా భక్తిగా నిష్కామంగా చేస్తావో అలా చేసుకోవచ్చు. ఈ మంత్రములన్నీ కూడా ఏ మంత్రమైనా మీరు తీసుకుని పరమాత్మను ఆ విధంగా దీనితో ఉపాసన చేసుకోవచ్చు. అంటే ఇది ఉపాసన కాండకు కూడా సరిపోయింది. కానీ ఈ మూడు కాండలకి సరిపోయే విధంగా ఉన్న మంత్ర రాసి వేదములు రుద్రం అంత విశేషమైనటువంటిది ఇక్కడ. అందుకే కర్మకాండకి, జ్ఞానకాండకు, ఉపాసనాకాండకు కూడా సరిపోయేటువంటిది గనకనే వేదమాత ఈ స్థానం ఎలా ఇచ్చింది రుద్రానికి మనం చూద్దాం. సరిగ్గా ఎక్కడుంటుందయ్యా రుద్రం అంటే వేదానికి హృదయస్థానంలో ఉంటుంది అన్నారు. ఇక్కడ మొత్తం వేదము ప్రధానంగా చెప్పాలంటే ఋగ్యజుస్సామాత్మకమే. అధర్వణ వేదం కూడా వేదంలోను భాగమే అయినప్పటికీ అది ఈ మూడింటి నుంచి గృహీతమై ఉన్నటువంటిది. కనుక నాలుగు వేదాలు అని వ్యవహారం అనుకున్నా నాలుగు వేదాలు కలిపి మూడు వేదములుగానే మనం చెప్పుకుంటూ ఉంటాం. అందుకే త్రయి అని పేరు, ఋగ్యజుస్సామము. అందుకే ఋచస్సామానియజ్ఞరే అని అంటూ ఉంటాం. ఋచస్సామానియజుగుంషి అని వేదంలో చెప్తున్నారు. అంటే ఋక్కులు, యజుస్సులు, సామములు ఈ మూడే. కనుక ఈ మూడు వేదముల్లో యజుర్వేదం యొక్క స్థానం ఏంటి, మధ్యలో ఉంది, హృదయంలో ఉంది. కనుక వేదముల్లో యజుర్వేదం మధ్యలో ఉంది, యజుర్వేదానికి మధ్యలో ఉంది సరిగ్గా చతుర్థ ఖండంలో మొత్తం పంచమ ప్రపాఠకం. ఈ పంచమ ప్రపాఠకం అంతా రుద్రం. అది ఎక్కడ పెట్టాడంటే మళ్ళీ యజుర్వేదానికి మధ్యలో ఉంది. అంటే మొత్తం వేదానికి హృదయస్థానంలో యజుర్వేదం ఉంటే, యజుర్వేదానికి హృదయస్థానం రుద్రం పెట్టాడంటే ఇది ఎలాంటిది అంటే, వేదము కర్మకాండ జ్ఞానకాండలతో కూడుకున్నది కనుక ఆ రెండిటికి పనికొచ్చేటువంటి అంశం కనుక మధ్యలో పెట్టాడు దీన్ని. దీన్ని ద్వార్దేహళి దత్త దీపన్యాయం అంటారు. అంటే గుమ్మం దగ్గర దీపం పెడితే లోపలికి బయటికి కూడా వెలుగొచ్చినట్లుగా అటు కర్మకాండకి జ్ఞానకాండకి కూడా ఉపకరించేటువంటి ఒక అద్భుతమైన మంత్రరాశిగా దీన్ని మధ్యలో పెట్టాడు. పైగా ఇదేదో మనం అన్వయించుకోనక్కర్లేదు, దీనికి ఉపనిషత్ స్థానం ఉంది అని చెప్తూ ఉపనిషత్తుల్లో దీని యొక్క ప్రస్తావన తీసుకొచ్చారు. ఇక్కడ జాబాలోపనిషత్తు అని ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్తులో విశేషించి యాజ్ఞవల్క్యుని వద్దకు వెళ్ళి ప్రశ్న వేస్తారు బ్రహ్మవాదులు. ఏమనంటే, అత హైనం బ్రహ్మచారిణ ఊచుహు కిం జప్యేన అమృతత్వం బ్రూహి. యాజ్ఞవల్క్యుని వద్దకు వచ్చి ప్రశ్నిస్తున్నారు బ్రహ్మచారిణులు. బ్రహ్మచారులు అంటే నిరంతర శాస్త్ర విచారణ యందు శాస్త్రాభ్యాసమునందు ఉన్నవారు. ఇది అంతేగాని పెళ్లికాని గుంపు అని అర్థం కాదండి. ఇక్కడ శాస్త్ర భాషలో అది నిరంతర బ్రహ్మవాదులు, బ్రహ్మచర్చ చేసేవాళ్ళు వాళ్ళు. అలాంటి మహాత్ములు అందరూ వెళ్ళి అడిగితే ఏది జపించడం వల్ల అమృతత్వం లభిస్తుందో చెప్పవయ్యా మహానుభవ అని యాజ్ఞవల్క్యుని అడిగారు. ఎందుకంటే శ్రోత్రియం బ్రహ్మనిష్టం అయినటువంటి మహాత్ముని వెళ్ళి అడగాలి అని వేదాంత శాస్త్రం చెప్తుంది కదా. అలాంటి మహాత్ముడు యాజ్ఞవల్క్యుడు. ఆయన వద్దకు వెళ్ళి అడుగుతున్నారు వీళ్ళు ఏది జపించడం వల్ల లభిస్తుంది. ఇందులో ప్రశ్న జాగ్రత్తగా విన్నారా, ఏది జపించడం వల్ల అమృతత్వము లభిస్తుంది అంటే సమాధానం తర్వాత చూద్దాం. ఇందులో లక్ష్యం ఏమిటి? అమృతత్వం. అమృతత్వం అంటే ఏమిటి? ఇది ఒకటి తెలియాలి కదా. అమృతత్వం అనే దానికి అనేక రకాల అర్థాలు ఉన్నాయండి. మోక్షం అని చెప్పివచ్చు కానీ నీకు కావాలా లేదా అంటే సందేహమే. కానీ అమృతత్వ శబ్దానికి మన స్థాయి బట్టి అర్థం చెప్పుకోవచ్చు, శాస్త్రార్థములే. అమృతత్వం అంటే ప్రధానమైన అర్థం ఆనందం. ఇంకొకటి, ఆనందం ఇవాళ్ళుండి రేపు పోవాలని ఎవడో అనుకోడు కదా. ఆ ఆనందానికి మృతం ఉండకూడదు. నా మృతం శాశ్వతమై ఉండాలి. అందుకే ఆనందము శాశ్వతానందమేదో అది దేనివల్ల లభిస్తుంది. పైగా బ్రహ్మచారులు అడిగారంటే ఏదో అడుగుతారండి, ఏది చదివితే నాకు పెళ్ళి అవుతుంది, ఏది చదివితే నా అకౌంట్లో డబ్బులు పడతాయని అడగరు కదా. వాళ్ళు అడిగేది ఏది అడుగుతారు? కేవలం మోక్షార్థులైనటువంటి వారి వారు. అందుకు వాళ్ళు ఏది జపించడం వల్ల అమృతత్వం లభిస్తుంది అనంటే, సహోవాచ యాజ్ఞవల్క్యః, యాజ్ఞవల్క్యుడు చెప్తున్నాడు, శతరుద్రియేణ ఇతి, శతరుద్రియం ద్వారా అది లభిస్తుంది అన్నాడు. ఇక్కడ అంటే శతరుద్రియం జపం చేయమన్నాడు. జపం అనగానే దాని మంత్రత్వం కనబడుతుంది ఇక్కడ. కేవలం కర్మకాండకు వినియోగం కాకుండా జపానికి వినియోగించగాలి. ఎప్పుడైతే జపం వచ్చిందో అది ఉపాసన ప్రక్రియ అయిపోయింది అక్కడ. కనుక ఇది జపించు అన్నాడు. అయితే జపించడం అంటే కర్మ కిందకి వస్తే కర్మ వల్ల అమృతత్వం లభిస్తుందా? లభించదా? లభిస్తుంది. స్వర్గంలో అమృతం, కానీ కొంతకాలానికి కింద పడిపోతాం. అంటే స్వర్గలోకి సుఖాలే అమృతం అనుకుందాం, అంతేగాని అక్కడ అమృతం అనగా బాటల్ ఒకటి ఉంది ఇలాంటివి కాదు చెప్పడం. ఇక్కడ స్వర్గలోకి సుఖాలే ఇక్కడికంటే గొప్పగా ఉంటాయి. అదే ఎలాగుందో లేదో తెలియదు కనుక ఇక్కడ అమృతాలు కొందరు కోరుకుంటూ ఉంటారు. పోనీ ఏ సుఖమైనా ఇస్తుంది అని చెప్పుకోవాలి అంటే అడిగిన వాళ్ళు బ్రహ్మచారులే గనక ఇది సంపూర్ణంగా మోక్షమే అని మనం అర్థం చేసుకోవాల్సింది. అందుకు మహానుభావుడు ఏం చెప్తున్నట్టే, శతరుద్రియం అనేది కర్మకాండలో చెప్పడానికి కారణం ఏంటంటే ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం ఎలాగో వస్తుంది, కానీ అది మోక్షాన్ని కూడా ఇస్తుంది అని చెప్పాలంటే ఎక్కడ కూర్చొని చెప్పాలి? జ్ఞానకాండలో కూర్చొని చెప్పాలి. అందుకు జ్ఞానకాండైన ఉపనిషత్తులో జాబాలోపనిషత్తులో యాజ్ఞవల్క మహర్షి మోక్షానికి శతరుద్రియం పనికొస్తుంది అని ఉపనిషత్తులు చెప్తున్నాడు. అంటే జాబాలోపనిషత్తు మోక్షానికి పనికొస్తుందా? కాదు, శతరుద్రియం పనికొస్తుందని జాబాలోపనిషత్తులు చెప్తున్నాడు. అంటే కర్మకాండలో చెప్పినది అక్కడ చెప్పారు గనక కేవలం కర్మకాండకు అనుకోకండి అయ్యా, అది ఉపనిషత్ స్వరూపమే. ఉపనిషత్తు ఉన్నదే బ్రహ్మ విచారణకి మోక్షప్రాప్తికి గనక అది జ్ఞానకాండయే అని ప్రస్తావన కనబడుతుంది. అలాగే శ్వేతాశ్వతర ఉపనిషత్తు మొదలైన ఉపనిషత్తుల్లో రుద్ర మంత్రాలు ఇంచుమించి యథాతథంగా కనబడుతూ ఉంటాయి. దీన్ని బట్టి రుద్రం ఉపనిషత్ స్వరూపం కూడా. అందుకే రుద్ర మంత్రానికి మనం మూడు రకాల అర్థాలు చెప్పుకోవచ్చు, కర్మకాండపరమైన అర్థము, ఉపాసనాకాండపరమైన అర్థము, జ్ఞానకాండపరమైన అర్థం కూడా చెప్పుకోవచ్చు. అంతేకాదు ఇంతకీ శతరుద్రియంలో ఏం చెప్పారు అది కూడా యాజ్ఞవల్క్యుడు చెప్తున్నాడు, హేతాని హవా అమృతస్య నామధేయాని. ఇది అమృతత్వాన్ని ఎందుకు ఇస్తున్నది అంటే ఇది అమృతుని యొక్క పేర్లు అన్నాడు. అంటే రుద్రమంతా అమృతుని యొక్క పేర్లు. అమృతుడు అంటే ఎవరు అది కూడా తెలియాలి కదా. అమృతుడు అంటే మృతి లేనివాడు, అంటే శాశ్వతమైన వాడు, ఏ పరిణామము లేనటువంటి వాడు, పరిపూర్ణుడు అనగానే వెంటనే తడుముకోకుండా మనం అందరం చెప్తాం పరబ్రహ్మ పరమేశ్వరుడు. కనుక పరబ్రహ్మ యొక్క నామములు ఇందులో ఉన్నాయి. అందుకే అమృతస్య నామధేయాన్ని ఆయన అమృతుడు, అందుకని పేరు మృత్యుంజయుడు. అమృతేశాయ సర్వాయ అంటాం కదా, అమృతేశ్వరుడైనటువంటి పరమాత్మ యొక్క నామములు ఇందులో చెప్పబడుతున్నాయి. కనుక ఆయన నామములు కనుక ఆయన నామాలు పట్టుకుంటే ఆయన తత్వమే మనకు దొరుకుతుంది. కనుక రుద్రము అనగా ఇప్పుడేంటో మనకు అర్థమైపోయింది కదా, అమృతస్వరూపుడైన పరమాత్మ యొక్క నామాల గుత్తి రుద్రము. ఏతే హవ అమృతో భవతి, ఎవరు దీన్ని ఉపాసన చేస్తారో, ఎవరు దీన్ని జపిస్తారో, ఎవరు దీన్ని అనుసంధానం చేస్తారో వారు అమృతత్వాన్ని పొందుతారు అని స్పష్టంగా ఉపనిషత్తు మనకు చెప్తున్నటువంటి అంశం. కనుక ఇవాళ ప్రథమ దివసంలోనే రుద్రం యొక్క ప్రశస్తి మనం బాగా తెలుసుకుంటున్నాం. రుద్రం తెలుసుకోవడం తర్వాత రుద్రం ప్రశస్తి తెలుసుకుంటే చాలండి, అదొక పెద్ద భాగ్యం. అది ఎందుకు చెప్తున్నామంటే రుద్రం మహిమ చెప్తే దాని మీద గౌరవం కలుగుతుందండి, అందుకే చెప్పుకుంటున్నాం అనుకోవద్దు. రుద్రం మహిమ చెప్తే దేవతలు ఆనంద పరవశులై మనల్ని అనుగ్రహిస్తారు, శివుడు సంతోషించి కటాక్షిస్తాడు. కనుక ఇవాళంతా మనకు శివానుగ్రహం లభించే విధంగా ఈ పవిత్రమైన మార్గశీర్ష మాసంలో మనం ఆ రుద్రతత్వాన్ని అనుసంధానం చేసుకోబోతున్నాం. అయితే శతరుద్రీయం అని ఎందుకు అన్నారు, దానికి అర్థం చెప్తున్నాడు. శతరూపులైనటువంటి శతం రుద్రా దేవత అస్యేతి శతరుద్రీయం అన్నాడు ఇక్కడ. దీని అర్థం ఏంటి అంటే ఇందులో 100 విధాలుగా పరమాత్మ చెప్పబడుతున్నాడు. శతం అంటే 100 అని అర్థం కదా, అందుకే శత సంఖ్యాకులైన రుద్రులు ఇందులో చెప్పబడినటువంటి మంత్రాలకి దేవతలు. ఒకడు కాదుట, శత సంఖ్యాకులైన రుద్రులు. రుద్రులు అని అందరికీ కలిపి ఒకటే పేరు చెప్పారు కదా, అంటే అర్థం ఏంటి, ఒక్క రుద్రుడే అనేక రూపరుద్రులతో ఉన్నారు. ఆ శతరుద్రులు ఇందులో చెప్పబడుతున్నారు కనుక శతరుద్రుల గురించి ప్రస్తావన చేస్తోంది కనుక దీని శతరుద్రీయమని పేరు. అయితే శతం అంటే అర్థం ఏంటి, 100. ఆ మాటకొస్తే రుద్రుల్లో మనం చివరి చివరికి వెళుతుంటే సహస్రాని సహస్రసో ఏ రుద్రాహ అని ఉంది అక్కడ. అక్కడ సహస్ర శబ్దం ఉంది, ఇక్కడేమో శత అంటున్నారు. ఎలా సరిపోతుంది అంటే దీనికి ప్రమాణం చూపిస్తున్నాడు. విశ్వం శతం సహస్రం సర్వం అక్షయ్యవాచకం ఇది మహాభారత వచనాచ. మహాభారతంలో మాట చెప్పాడు, విశ్వము శతము సహస్రము సర్వము. ఈ మాటలకు అర్థం ఏంటంటే అనంతం అనర్థము అన్నాడు ఇక్కడ. అందుకే మనం సహస్రనామాలు ఎందుకు చేస్తామో, శతనామాలు ఎందుకు చేస్తామో, ఇదివరకు లలితమ్మ నామాలు చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నది గుర్తు చేసుకుంటే చాలు ఇక్కడ. అనంతవాచి ఇవన్నీ కూడా. అందుకే మనకు అనంతత్వ ఫలం రావడం కోసం శతము సహస్రం అనే సంఖ్యలతో కానీ చెప్పడం జరుగుతుంది. అయితే ఇందులో శతం అని చెప్పడంలో సహస్రం చెప్పడంలో కూడా అనంత రుద్రుల్ని చెప్తున్నారు అని అర్థం ఇక్కడ. ఇది ప్రధానమైనటువంటిది. కనుక శతరుద్రీయం అంటే అనంత రుద్రులు ఏ మంత్రరాశిలో చెప్పబడుతూ ఉంటారో దానికి శతరుద్రీయం. ఇదంతా కలిపి ఒకే రుద్ర వైభవాన్ని చెప్తుంది కనుక రుద్రం. దీనిలో నమః నమః అంటూ నమస్కారాలు 183 నమస్కారాలు ఉంటాయి రుద్రంలో, మొట్టమొదటి నుంచి చివరి వరకు. నమస్తే రుద్రమన్యవ మొదలు పెడుతూ చివరి వరకు 183 నమస్కారాలు చెప్పబడుతున్నాయి. నమశ్శబ్ద బాహుళ్యం చేత దీనికి నమకం అని పేరు వచ్చింది. నమకం చెప్పిన వెంటనే మరొకటి చెప్పకపోతే చాలామందికి అసంతృప్తి, చమకం. కానీ చమకం స్వరూపం వేరండి, అందుకే కేవలం రుద్రానికే ప్రధాన భాష్యం చెప్పుకోవాలి. చమకం ఎందుకో చివరి రోజున చెప్పుకుందాం, ఎందుకంటే చమకం చెప్పడం వల్ల యజ్ఞం పరిపూర్ణం అవుతుంది కదా. అందుకు చమకం అది మనకి అటు తర్వాత సప్తమ ప్రపాఠకంలో వస్తుంది. ఇది పంచమ ప్రపాఠకం నమకం, తర్వాత సప్తమ ప్రపాఠకంలో చమకం వస్తుంది. ఇందులో చమే అనే శబ్దము 358 మార్లు వస్తుంది మొత్తం. చమే 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 వస్తుంది కదా, శంచమే మయశ్చమే ప్రియంచమేను కామశ్చమ చమే చమే వస్తుంది. ఈ చమే చమే అనేవి 358 మార్లు వస్తుంది కనుక చమకం. ఇది వ్యవహారంలో మనం పెట్టుకున్న పేర్లు, శాస్త్రం ఆ పేర్లు పెట్టలేదు, అది వేరే విషయం. కనుక నమకం చమకం, చమకం అనుసంధానం మాత్రమే. కానీ ప్రధానంగా నమకం ప్రత్యేక విద్య, పరిపూర్ణ విద్య, అందు గ్రహించవలసింది అది. అలాంటి ఈ నమకం 183 నమస్కారాలతో శోభిల్లుతూ రుద్రస్వరూపం కనుక రుద్రమని వ్యవహరింపబడుతూ వేదస్వరూపం కనుక స్త్రీ కూడా కలిపి శ్రీ రుద్రం అన్నాం. అంతేకాదు లక్ష్మీ సహస్రనామాల్లో ఒక రమ్యమైన మాట కనబడుతుంది, రుద్రైకాదశిని అని ఒక నామం ఉంది. అంటే ఏకాశ రుద్రస్వరూపిణి లక్ష్మీదేవి అన్నారు. కొంచెం ఆశ్చర్యంగా ఉంది. మనకు లోకంలో కొన్ని వ్యవహారాలు ఉన్నాయి, లక్ష్మీనారాయణులు శివపార్వతులు వీళ్ళొక జంట వాళ్ళొక జంట అని, కానీ వేదం దృష్టిలో ఒకటే పరమాత్మ, ఆయనకు ఒకటే శక్తి. కనుక ఇక్కడ ఆ పరమాత్మ యొక్క శక్తి మహాలక్ష్మి, అది రుద్రైకాదశిని రూపిణి వేదమాత. అక్కడ లక్ష్మీ సహస్రం అంటే వేదమాత యొక్క సహస్రం, ఇది తెలుసుకుంటే చాలు. వేదమాత తల్లి, వేదమాత రుద్రైకాదశిని అని చెప్పబడుతుంది ఇక్కడ. ఎందుకు ప్రత్యేకించి చెప్పారంటే రుద్రైకాదశిని సంపత్ శంకర స్వరూపం. అన్ని దరిద్రాలను పోగొట్టి సంపదలవగలిగే శక్తి ఉంది కనుక సంపత్ స్వరూపుని మహాలక్ష్మి కనుక రుద్రైకాదశిని మహాలక్ష్మి రూపం. అందుకే శ్రీ అని కూడా శ్రీ రుద్రం అనుకోవడంలో ఆ మహాలక్ష్మి స్వరూపం, వేదలక్ష్మి స్మరణ రెండూ జరుగుతున్నాయి. అయితే రుద్రం యొక్క ప్రశస్తి మనకు తెలియడం కోసం వ్యాస భగవానుడు అనేక పురాణాల్లో మనకి దీని యొక్క వైభవాన్ని అందిస్తూనే వచ్చాడు. ఎందుకంటే ఏదో వేదంలో అనేకమైన మంత్రాలు ఉన్నాయి, అందులో ఇవి కూడా ఒకటండి అనేసుకోకుండా దీనికి ఉన్న ప్రత్యేకత ఏమిటో చెప్పడం కోసం ఆ మహానుభావుడు అనేక చోట్ల దీని వైభవాన్ని చెప్పాడు. అది మనం ఒక్కసారి స్మరించుకుంటే రుద్రాన్ని ఎలా వినియోగించుకోవచ్చు కూడా తెలుస్తుంటుంది. స్కంద పురాణం సూత్రసంహితలో ఒక మాట అంటాడు, శతశాఖాగతం సాక్షాత్ శతరుద్రీయముత్తమం తస్మాత్ తజ్జపమాత్రేణ సర్వపాపై ప్రముచ్యతే. శతశాఖల యందు రుద్రము ఉత్తమం గనక దానికి శతరుద్రీయం అని పేరు. అది ఒక్కసారి జపించితే చాలు సర్వ పాపముల నుంచి విడిపడతాము అని చెప్తూ ఏకశతం యజుశాఖాస్తాసు రుద్రోపనిషత్ ఆమ్నాయతే. యజుర్వేదానికి 101 శాఖలున్నాయి. 100 అంటే శతమే కదా, 101 శాఖలు గన యజుర్వేదమునందు ఇవి ఆమ్నాతమయ్యాయి, చెప్పబడుతూ ఉన్నాయి గనక దీనికి శతరుద్రీయమని పేరు వచ్చింది అని మరొక అర్థాన్ని కూడా చెప్పాడు ఇక్కడ అని చెప్తూ, ఇమాని మే రహస్యాని నామాని శృణుచానఘా అని సాక్షాత్ శివుడే చెప్పినట్లుగా కూర్మ పురాణంలో ఒక మాట ఉన్నది. వసుమనసుడు అనేటువంటి ఒక రాజర్షి అనేక సంవత్సరాలు గాయత్రి ఉపాసన చేస్తాడు. ఆ గాయత్రి ఉపాసన ఫలితంగా శివుడు ప్రత్యక్షమవుతాడు ఆయనకి. దీన్ని బట్టి చెప్పడం గాయత్రికి శివుడికి ఏమి సంబంధం అండి, అదేదో ఉంది రహస్యం మనకి. అంటే గాయత్రి ప్రతిపాద్యమైన భర్గ స్వరూపుడు శివుడే. అంతేకాదు గాయత్రి మాతకి 5 ముఖాలు, శివుడు పంచముఖుడు. గాయత్రి కూడా త్రిక్ష్ణై యుక్తామిందునిబిద్ధరత్నముకుటాం, అంటే చంద్రలేఖ ధరించుంది, 3 కళ్ళు ఉన్నాయి. చూస్తూ ఉంటే ఆ లక్షణాలు చూస్తే ఎవరండి, శివుడేగా. ఆ మాటకు వస్తే గాయత్రి త్రిమూర్తియాత్మకము, శివుడు కూడా సర్వదేవతాత్మకుడే. అందుకే వసుమనసో రాజర్షే బ్రహ్మవరలబ్ధ సాగ్ర సంవత్సర శతానిష్టాతి గాయత్రి ఉపాసనయ అని బ్రహ్మదేవుడిచ్చినటువంటి వరం చేత కొన్ని 100 ఏళ్ళు తపస్సు చేశాడు. దాని ఫలితంగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై నేను చాలా సంతోషించాను, నువ్వు ఇన్నాళ్ళు చేసినటువంటి తపస్సుకు ఫలితంగా నీకు నేను ఉపదేశం చేస్తున్నాను. అవి ఏమిటి అంటే రుద్రమంత్రములు జపించు, నీకు ముక్తి లభిస్తుంది అని చెప్పాడు. అది చెప్తూ ఒక మాట అంటున్నాడు, ఇమాని మే రహస్యాని నామాని శృణుచ అనఘా. అనఘా ఓ దోషరహితుడా, ఇవి నా యొక్క రహస్య నామములు అన్నాడు. ఇది పట్టుకునే యాజ్ఞవల్క్యుడు ఏతాని హవా అమృతస్య నామధే అని అన్నాడు ఇక్కడ. అందుకు రహస్యనామములు, రహస్యనామాలంటే ఏమిటో మీకు చెప్పక్కర్లేదు. 42 రోజులు ఏకరువు పెట్టుకున్నాయి ఇక్కడ రహస్యం అంటే ఏమిటో. ఏ నామాలలో మామూలుగా నిఘంటు అర్థాలు కాకుండా శాస్త్ర సంకేత అర్థములు మాత్రమే ఉంటాయో, శాస్త్ర సంకేతాలు తెలిస్తే గాని అర్థం చెప్పలేము, ఆ నామాలను రహస్యనామాలు అంటారు ఇక్కడ. అందుకు వేద రహస్యములన్నీ ఇందులో దాగి ఉన్నాయి. ఇవి నా రహస్యనామములు, ఇవి సర్వ వేదేషు గీతాన్ని సంసార శమనానిచ వేదములన్నిటా చెప్పబడ్డ నామములు ఒకచోట గుత్తిగా ఉన్నాయి, అవే రుద్రంలో కనబడుతున్నాయి. వాటితో గాని నాకు నమస్కరిస్తే అంతకంటే గొప్పవాడు మరొకళ్ళేడు అని చెప్తూ, జపేదామరణం ఆమరణాద్రుద్రం సయాతి పరమాంగతిం, జీవించి ఉన్నంతకాలం మరణ పర్యంతం కూడా ఎవరు రుద్రాన్ని జపిస్తారో వారు తప్పకుండా ముక్తిని పొందుతారు. ఇది శివుడి నోట పలికినటువంటి మాట. కానీ ముక్తికి గొప్ప సాధనము రుద్రం. రుద్రం జపం గాని జప్యైనా అన్నాడు కదా, జపం చేతనే ముక్తినిస్తుందండి. జపాలు సాధారణ ముక్తినిస్తాయా, చిత్తశుద్ధినిస్తాయి, భక్తిని పెంచుతాయి. కానీ జపం చేతనే ముక్తినివ్వగలిగిన శక్తి రుద్ర అనుకున్నదయ్యా, అంత విశేషమైనది అని చెప్తూ, సన్యాసికి నిజానికి వేదం అధ్యయనం చేసి తర్వాత జ్ఞాని అయి సన్యసిస్తాడు. సన్యసించాక మళ్ళీ వేదాధ్యయనం ఇవన్నీ చేయడు అతను. కానీ అటువంటి సన్యాసి కూడా రుద్రం మాత్రం చేయాలని చెప్పారు. ప్రణవం మాత్రమే సన్యాసికి అర్హత, మిగిలిన వేవీలు ఓంకారం మాత్రమే సన్యాసి. గృహస్థుకు ఓంకారం మాత్రమే చేయకూడదు, అది తెలియాలి. అది గృహస్థుకు వచ్చిన ఓ అని పెద్ద అరవడాలు అవి మాత్రం వేద సంప్రదాయం ఒప్పుకోదు. కొత్త కొత్తవి చేస్తున్నారంటే వాటి గురించి నాకొద్దు, వివాదాల్లోకి లాక్కండి, శాస్త్రంలో ఏముందో అదే చెప్పుకున్నాం మనం ఇక్కడ. కేవల ప్రణవం మాత్రం ఎతికే. గృహస్థులు ప్రణవ సహిత మంత్రాన్ని ఉపదేశం పొంది చేసుకోవాలి తప్ప కేవల ప్రణవం కూడదు. ఎందుకంటే ప్రణవం కేవలం నివృత్తికే చెప్పాడు ఇక్కడ. ప్రవృత్తి మార్గంలో ఉన్నవారికి కేవలం కాదు. కనుక నివృత్తి మార్గగాములైన సన్యాసులు సకామమైనటువంటి మంత్రాలు చేయరు. వాళ్ళు కేవలం ప్రణవ జపం మాత్రమే వాళ్ళకి శాస్త్రం నిర్దేశించిందండి. మహావాక్యాలు మననం చేసుకోవడం, ప్రణవం జపం చేసుకోవడం, మరొకటి లేదు. అలాంటి వారు కూడా సన్యాసి కూడా జపించవలసినది రుద్రము అన్నారు. అంటే రుద్రానికి ఎటువంటి స్థానం ఇచ్చారు? అందుకే సకృత్వా జపేత్తన ఒక మాట అన్నాడు. సకృత్వ కనీసం ఒక్కసారైనా జపించాలి, జపం చేయాలి, కొంత భాగమైనా జపం చేయాలి, లేకపోతే వాడు సన్యాసమే పరిపూర్ణం కాదన్నారు. అందుకే ఇది సర్వాశ్రమములకి కూడా యోగ్యము అని చెప్పడం జరుగుతుంది, బ్రహ్మచారి మొదలుకున్న సన్యాసి వరకు కూడా. ఎందుకంటే బ్రహ్మచారి మంత్రములు, సన్యాసి మంత్రాలు ఇన్ని రకాలు చెప్పబడుతూ ఉంటుంది. అలానే దీనికి మాత్రము అందరూ చేయవచ్చు. అందరూ అంటే ఆయా సంస్కారములు కలిగినటువంటి వారు, ఏ ఆశ్రమం వారైనా చేయవచ్చు. వేదే చాస్య శమాంనాథం శతరుద్రియముత్తమం, వేదముల్లో చెప్పబడుతున్న ఉత్తమమైన శతరుద్రియం. ఎందుకంటే శతరుద్రియ ప్రశస్తి అంత గొప్పది, దాని మహిమను మనం వింటున్నాం. అంతేగాని మొదటి రోజంతా కేవలం మహిమ అయిపోయింది అని కదా, ఇదే చాలా ప్రధానం. గట్టిగా పట్టుకుంటే తర్వాత మంత్రములన్నీ స్వామి మనకు భాషింపజేస్తాడు. అయితే రుద్రమంత్రములు అంటే వేదములో కేవలం ఇక్కడున్నవి మాత్రమే కాదు, ఋగ్వేదం మొదలుకుని సామవేదం వరకు రుద్రమంత్రములు దొరుకుతాయి చాలా చోట్ల, అందులో ఏం సందేహం లేదు. అది ఒక ప్రత్యేకమైన పరిశోధన చేయాలి. అసలు రుద్రతత్వార్థం తెలియాలంటే ఇతర వేదములు ఎందు చెప్పబడ్డది కూడా మనం అనుసంధానం చేసుకోవచ్చు. అయినప్పటికీ కూడాను యజుర్వేదంలో చెప్పబడ్డటువంటి రుద్రమే వాటన్నిటిలోకి ఉత్కృష్ట స్థానాన్ని పొందుతున్నది. అంటే అక్కడ చెప్పబడిందంతా కూడా ఇందులో లీనమయ్యింది కూడా. అది ఆశ్వలాయన మహర్షి పరమేశ్వరుడికి నమస్కారం చేస్తూ సర్వాణి హవా ఏతస్య నామధేయ అని ఆయన కూడా చెప్తాడు. ఇక్కడ ఈ మాటలు ఆశ్వలాయన మహర్షి చెప్పిన ఉన్నాయి. అయితే ఈ రుద్రాన్ని మనం అభిషేకము, జపము, హోమము ఇత్యాదులు వాడుతున్నాం, రకరకాలు ఉన్నాయండి రుద్రంతో ప్రయోగాలు అన్ని ఇన్ని కాదు. మన ఓపిక కానీ, మనకి మంత్రం చెప్పగలిగినా అధికారము ఉన్నా చేసుకోవడం ఉన్నది. ఆ రెండూ లేనప్పుడు తెలిసిన వాళ్ళ చేత చేయించుకుంటాం. మనల్ని ఉద్దేశించి సంకల్పం చెప్పి చేస్తే ఆ ఫలితం మనందరం పొందుతున్నాం. అందుకే వేదము సాక్షాత్ పరమేశ్వర స్వరూపం గనక ఆ అక్షరాలు ముట్టుకోవడానికి కొన్ని సంస్కారాలు అవసరం, ఆ శబ్దాలు ఉచ్చరించడానికి కొన్ని సంస్కారాలు అవసరం. అలాంటి సంస్కారాలు పొంది సమాజం అంతా అవి చేయడం సాధ్యం కాదు. గనక సమాజంలో ఒక వర్గం వర్గము ఆ సంస్కారం పొంది దాన్ని అధ్యయనం చేస్తూ లోకక్షేమం కోసం మంత్రాన్ని వినియోగిస్తూ ఉంటుంది. ఇందుకు ఏర్పరిచారు పెద్దలు. అందుకని వాళ్ళ చేతుల్లోనే దాచిపెట్టేశారు, ఇతరులకు ఇవ్వలేదు అని కాదు. ఎందుకు ఏం చేశారు కొంచెం మనం అర్థం చేసుకోవాలి. అందుకే ద్విజాదులకి దీనికి మంత్రంపై అధికారం ఇచ్చారు. అధికారం అంటే అర్హత అని అర్థం. అందుకని అథారిటీ అనగానే పవరు పొగరు అని కాదు. ఇక్కడ వాళ్ళ పని అది. వాళ్ళు ఆ మంత్రం ద్వారా పరమాత్మను ఆరాధిస్తూ తద్వారా లోకక్షేమాన్ని కలిగించాలి. ఎవరికైనా కావాలన్నా వారిని ఆశ్రయించి వారి ద్వారా అది చేయవచ్చు. లోకక్షేమం కోసం దాన్ని వినియోగించాలి. ఎందుకంటే వేద మంత్రం అంటేనే ఈశ్వర శబ్ద రూపం కనుక దానికి ఆ మర్యాద పెద్దవాళ్ళు ఏర్పరిచారు. ఎందుకు ఏర్పరిచారు అనేది, ఋషులు సర్వజన హితకాంక్షులు కానీ ఏదో కొంతమంది కోసం కాదు గనక మనం ఉదార హృదయంతో వారిని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే విప్లవవాదాలు, వర్గ విభేదాలు సామాజికంలో కనిపిస్తాయి తప్ప ఆధ్యాత్మికంగా వర్తించకూడదు. ఈ రెండు కూడా అది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశము. ఇది గ్రహించ కొంతమంది ఏవేవో భాషలు చేస్తుంటారు, విజ్ఞులు గనక ఈ మాట మీకు సమన్వయంగా అర్థమవుతుంది. ఇక్కడ మనం ప్రధానంగా సత్య జిజ్ఞాసతో ఈశ్వర భక్తితో కూర్చున్న వాళ్ళం. అందున సంప్రదాయాన్ని గౌరవించే వాళ్ళం, సంప్రదాయాన్ని ప్రతిష్ఠించే ఒక సత్పీఠం యొక్క ఛత్రఛాయలో కూర్చున్న వాళ్ళం మనం అందరం కూడా. ఆ గొడుగు నీడిలో ఉన్నాం గనక సంప్రదాయబద్ధంగానే అన్వయించుకుందాం. ఇటువంటి ఈ శతరుద్రియం వేదమనందు మంత్రం గనక దీనికి కొన్ని నియమాలు, కొన్ని అధికారాలు, కొన్ని పరిమితులు ఏర్పాటు చేశారు. కానీ దీని శక్తి మాత్రం అందరూ అనుభవించాలని చెప్తూనే భాష్యం చెప్పుకోవడం వల్ల ఆ శక్తిని మనందరం అనుసంధానం చేసుకుని అందరం ఫలితం పొందబోతున్నాం. ఇంకొక విశేషం ఏంటంటే, ఇక్కడితో ఆపకుండా పురాణముల యందు మహర్షి వ్యాసుడు ఎంత గొప్ప పని చేశారంటే ఈ శతరుద్రియాన్ని తీసుకుని శ్లోక రూపంలో అందించాడు. దీని శ్లోక రుద్రం అనే పేరుతో ఎన్ని చోట్ల చెప్పాడో మీ ఓపిక. ఇది అందరూ చదువుకోవచ్చు, వీలైతే సంపాదించి చదవండి, అప్పుడు మీకే తెలుస్తుంది అందులో ఏది ఉందో ఇందులో అదే ఉందండి అని. అయితే అందులో మంత్రరూపంగా ఉన్నదాన్ని శ్లోక రూపంలో ఇచ్చేశాడు. అంటే మంత్రరూపంలో ఉండగానే దానికి మర్యాదలు పరిమితులు ఏర్పడ్డాయి. శ్లోక రూపం చెయ్యగానే ఏమైందంటే అందరూ చదువుకోవచ్చు. అయితే కనీసం శుచి శుభ్రత మాత్రం అవసరం అండి. విష్ణు శాస్త్రానికి ఎంత మేరకు శుచి శుభ్రతల అవసరమో దీనికి అంత మేరకు. ప్రతి ఏ వర్ణం వారైనా, స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా కూడాను సదాచారాన్ని వారు పాటిస్తూ నియమబద్ధంగా ఉంటూ ఆ శ్లోక రుద్రాలు పారాయణ చేస్తే శతరుద్రియం జపించిన పుణ్యం వస్తుంది అని వ్యాసుడే చెప్పినప్పుడు మనకు సందేహం ఎందుకు? అసలు శ్లోకాలు కూడా ఇంచుమించి ఇలాగే మొదలవుతాయి. నమస్తే రుద్ర అంటుంది, ఇవే మొదలవుతాయి. అవి కావాలంటే అవి కూడా పరిశీలన చేసి అందించడం జరిగింది. మీరు పొంది సాధన చేసుకోవచ్చు. అందరూ చదువుకోవచ్చు. అయితే తప్పులు లేకుండా చదివే ప్రయత్నం చేయాలి. ఇది అన్నిటికీ సామాన్య నియమమే. సహస్రనామాలకైనా అవే నియమం, స్తోత్రాలకు కూడా అదే నియమం. తప్పులు తడగలు చదువుతా అని మా ఇష్టం అంటే కష్టం కూడా అనుభవించడానికి సిద్ధపడాలి. అందుకు తప్పులు లేకుండా చదవడం మాత్రం ఎప్పుడైనా కండిషన్, ఎందుకంటే మంత్రం కదండి, వాటికి శక్తి ఉంది. అంతేకాదు భక్తిపరుడైన వాడుకు పరమాత్మను అర్థం చేసుకోవడానికి, పరమాత్మ పట్ల ప్రేమ పెరగడానికి, ఆరాధన చేయడానికి అవి వినియోగించుకోవచ్చు. అదే కదా ప్రధాన ముక్తికి హేతువు. కానీ వాటిని కూడా అందించారు శ్లోకరుద్రం. ఈ శ్లోకరుద్రం గురించి కూడా పరిచయం చేస్తే ఎక్కడెక్కడుందో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా మహాభారతంలో శ్లోకరుద్రం విశేషించింది. శతరుద్రీయం అనే అధ్యాయం పేరే శతరుద్రీయం. ఎక్కడొస్తుందంటే ద్రోణపర్వంలో. ఆ ద్రోణపర్వంలో ఘట్టం చాలా రమ్యమైనటువంటి ఘట్టం. అప్పుడు అశ్వత్థామ తన తండ్రి అయినటువంటి ద్రోణాచార్యుడు ఎప్పుడైతే వధింపబడ్డాడో మహోగ్రంగా కోపంతో విజృంభిస్తాడు. మధ్యాహ్నానికి ద్రోణవధ అయిపోయింది. మధ్యాహ్నం తర్వాత యుద్ధంలో అశ్వత్థామ కోపంతో విజృంభించి భయంకరమైన అస్త్రాలు ప్రయోగిస్తాడు. కానీ అక్కడ ఉన్నవాడు కృష్ణ పరమాత్మ. వాడి ప్రభావం ఎన్ని విధాలుగా తప్పించి పాండవ సేనను రక్షిస్తాడు. అదంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత తన అస్త్రాలు పనిచేయకుండా అయిపోయేప్పుడు రథం దిగి ఒంటరిగా వెళ్ళిపోతూ ఉంటాడు. వెళుతుంటే వ్యాస భగవానుడు కనబడతాడు. అంటే ఇది బుద్ధి చెప్పడానికి వచ్చాడు వ్యాసుడు, లేకపోతే దూరం నుంచి యుద్ధం చూడడానికి సరదాగా వచ్చాడు మహానుభావుడు, ఏదో బుద్ధి చెప్పడానికి వచ్చాడు వ్యాస భగవానుడు. అక్కడికి వెళ్ళే అశ్వత్థామ వెళ్ళి నమస్కారం చేసి, అయ్యా నాకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఒక సందేహం కలుగుతుంది, నేను భయంకరమైన అస్త్రాలు ప్రయోగించాను, అదే నారాయణ అస్త్రం మొదలైనవి, చాలామంది పాండవులు అల్లల్లాడారు కానీ కృష్ణార్జునుల్ని నిలబడగలిగారు, వాళ్ళ వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు. ఎందువల్ల వాళ్ళిద్దరు ఆ విధంగా ఉన్నారంటే మందహాసం చేస్తూ వాళ్ళు చేసిన శివార్చన వల్ల వాళ్ళు అలా ఉన్నారయ్యా అని చెప్పాడు. ఏమండి కృష్ణుడు సాక్షాత్ నారాయణుడు కదా అంటే నారాయణుడే, కానీ అవతరించిన తర్వాత ఆయన ఏం చేశాడు, నిత్య శివార్చనాపరాయణుడు, శతరుద్రీయ మహిం వల్ల ఇలా జరిగింది అని చెప్పాక ఆయన, నేను శివార్చన చేస్తాను కదా అంటే నువ్వు చేస్తావు కానీ ఆయన లింగార్చన చేస్తాడయ్యా అన్నాడు. లింగార్చన అనగానే కొంతమంది ఏం వ్యాఖ్యానించారంటే రూపంతో నువ్వు పూజిస్తావు, లింగంగా ఆయన ఆరాధన చేస్తాడు అన్నారు. కానీ సంప్రదాయం తెలిస్తే శివలింగారాధన యుగాల నుంచి ఉంది. అటువంటిప్పుడు అశ్వత్థామకు శివలింగారాధన చేయడు, ఆయన రూపారాధన చేస్తాడా, అక్కడ ఏమిటి ఆలోచించాలి అంటే, దీనికి అర్థం ఏంటంటే మానవుడికి స్థూలదేహం లింగదేహం అని రెండు ఉంటాయి. స్థూలదేహం అంటే మన అందరికి కనిపించే డూమ్, దీనికి ఏమీ లేదండి, అసలు లోపల ఉంటుంది, అసలు ఇక్కడ ఉంటుంది కన్ను, కానీ దర్శన శక్తి అనేది లోపల సూక్ష్మ శరీరానికి ఉంటుంది, అది ఇక్కడ అనుసంధానింపబడితే ఇది పనిచేస్తుంది. దీని లింగ శరీరము లేదా సూక్ష్మ శరీరము అని మనం వ్యవహరిస్తూ ఉంటాం. ఆ లింగ శరీరంలోనే జీవుడి సంస్కారాలు కానీ ఇంద్రియ శక్తులు కానీ మనస్సు అంతఃకరణ ఇవన్నీ ఉంటాయి. లేకపోతే అంతఃకరణ బయటకు కనబడుతుందండి, స్థూల శరీరంలో మనస్సు కనబడదు. కానీ మనస్సు దేనికి సంబంధించినది, లింగ శరీరానికి సంబంధించింది. కానీ లింగార్చన అంటే అర్థం ఏంటంటే స్థూలంగా అర్చించడమే కాకుండా అంతఃకరణను అనుసంధానం చేస్తూ నువ్వు ఆరాధన చేస్తే అది లింగార్చన, ఇది అర్థం. అలా చేయగలిగితే వాడు ఇంకా ఈశ్వర అనుగ్రహ పాత్రుడు అవుతాడు. అంటే స్థూలంగా చేసిన వాడికి ఫలితం లేదని కాదు, కానీ భావనయా అంతఃకరణంతో సంపూర్ణమైనటువంటి తాదాత్మ్యంతో చేయగలిగితే అది ఇంకా శక్తినిస్తుంది అని అర్థాన్ని అన్వయించుకోవచ్చు. ఇది ఇంకా బాగుంటుంది. ఎందుకంటే లింగారాధన కేవలం కృష్ణుడే చేశాడు, అశ్వత్థామ చేయలేదు అంటే కొంచెం సంప్రదాయానికి విరుద్ధమే. అందుకే ఈ అన్వయం బాగుంటుంది. ఇది అయిపోయిన తర్వాత అశ్వత్థామ అక్కడి నుంచి వెళతాడు. ఇంకా అర్జునుడు వ్యాస భగవాన్ని చూసి, యుద్ధం అప్పటికి చాలా కాలం అయింది కదా, భీష్ముడు కూడా వెళ్ళిపోయాడు తర్వాత కదా ద్రోణుడు వచ్చాడు, ద్రోణుడు కూడా అయిపోయాడు, కొన్ని రోజులు యుద్ధం జరిగింది. ఇప్పటికీ ఎప్పుడైతే వ్యాసుడిని చూశాడో మంచి అవకాశం దొరికింది, కొంచెం విరామం దొరికింది. అర్జునుడు పరుగెత్తుకు వెళ్ళి ఏకాంతంలో వ్యాస భగవాన్ని కలిసి ఆయన పాదాలపై పడి, నాకు సందేహం ఉందయ్యా నువ్వు తీర్చుతావా అని అడిగాడు. ఇక్కడ ఏమిటి అంటే, యుద్ధం జరిగిన మొదటి రోజు నుంచి నా మనసును పట్టిపీడిస్తుంది, కృష్ణ పరమాత్మతో మాట్లాడదామంటే ఎప్పటికప్పుడు యుద్ధము వ్యూహము ఈ డిస్కషన్తోనే మనకు అయిపోతుంది. ఇక్కడ ఆయన తప్పకుండా తీర్చుతాడు, ఆయనకు తెలియదేముంది, కానీ నువ్వు అదే పని కనుక నేను అడుగుతున్నాను. యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి కూడా నేను శత్రువుల్ని కొట్టడానికి సిద్ధమైనప్పుడు మా రథానికి ముందు ఒక ఆయన కనబడుతున్నాడు, అంటే మాకు అభిముఖంగా కాదు శత్రువులకు అభిముఖంగా ఉన్నాడు ఆయన. అంటే మేము ఏ శత్రువుని చూస్తున్నామో మా ముందున్నవాడు ఆ శత్రువుని చూస్తున్నాడు. అంటే ఇప్పుడు రథం దృశ్యాన్ని మనం ఊహించుకోవాలి, రథి అర్జునుడు, సారథి కృష్ణుడు, ఆ తర్వాత ఉన్నటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎలా ఉంటే జ్వలత్పావక సన్నిభం, అగ్నిలా జ్వలిస్తున్నాడు. ఆయన యొక్క జటాజుట ముందే అగ్ని శిఖల్లా ఉన్నది, మహాతేజోమూర్తి. ఆయన చేతిలో పట్టుకున్నటువంటిది దివ్యమైన త్రిశూలం. పోయి నేను పెద్ద యుద్ధాలు ఏం చేస్తున్నట్టు త్రిశూలం ఎత్తి పట్టుకున్నాడు. శూలముద్యమ్య అంతే, శూలం ఎత్తి పట్టుకున్నాడు. ఆ శూలాత్ శూలాని, శూలం నుంచి శూలాలు ఎదురుగా వస్తున్నాయి. వస్తూ ఏం చేసాయంటే ఎదురుగా నేను ఎవరిని కొట్టబోతున్నానో వాళ్ళు నన్ను శూలం పొడిచి సంహరించింది. వాడు కింద పడిపోయాడు. ఆ సంహరింపబడిన వాడి మీద నేను బాణం వేశాను. అందరూ ఏం చేశారంటే అర్జునుడే చెప్పాడు, అర్జునుడే చెప్పాడు అన్నాడు. ఏదో కష్టపడకుండా కీర్తి వచ్చేస్తుంది, నేను మాత్రం వద్దని ఎలా అంటాను. దీన్ని బట్టి నాకు తప్ప ఇంకెవరికీ కనబడలేదన్న విషయం నాకు అర్థమైంది. ఇక్కడ వాడెవడా అని మనసు లాగేస్తుంది. ఇక్కడ ఆయన ఎవరు అని అడిగాడు. ఆయన వెంటనే నవ్వి, తంవిద్ది రుద్రం కౌంతేయ దేవదేవం ఉమాపతిం. అతడు సాక్షాత్ ఉమాపతి దేవదేవుడైన రుద్రుడని తెలుసుకో. ఎందుకంటే నువ్వు ఉపాసించావు, ఆ ఉపాసన బలం వల్ల చూడగలిగావు. అలాగే సైంధవ వధ చేసినప్పుడు ముందు రోజు రాత్రి ఒక అద్భుతం జరిగింది దానికి. రేపు రాత్రి సైంధవుని చంపేస్తానని ప్రతిజ్ఞ పెట్టాడు. వెంటనే ద్రోణాదులని రక్షణ కల్పించారు. ద్రోణ రక్షణ ఉన్నటువంటి సైంధవుణ్ణి సూర్యాస్తమయం లోపల, అంటే రాత్రి లోపల సూర్యాస్తమయం లోపల చంపుతానని ప్రతిజ్ఞ పడితే సాధ్యమవుతుందా? అంత ప్రతిజ్ఞ ఎందుకు పట్టేవయ్యా? ఏంటి నీ ధైర్యం అన్నాడు కృష్ణుడు అర్జునుని. నువ్వే నా ధైర్యమయ్యా అన్నాడు అర్జునుడు. నువ్వున్నావని ప్రతిజ్ఞ పట్టేశాను అన్నాడు. ఇదోడు బాగుంది, ఆయన ఉన్నాడని ఎవడి ధైర్యంగా ఉంటాడో వాడి పట్ల బాధ్యత వహిస్తాట స్వామి, అదిగో ప్రమాణం తప్పదు అది. అందుకే ఆయన ఉన్నాడు అని మనం ధైర్యంగా ముందుకు అడిగేస్తే మన వెనక ఆయన ఉంటాడండి. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిందే, భారతం ద్వారా తెలుసుకోవాల్సింది. అప్పుడు అర్జునుడు శిబిరంలోకి కృష్ణుడు అర్జునుడితో పాటు వెళ్ళాడు. అంటే రేపు సాయంత్రం అంటే ఇవాళ రాత్రి వెళ్ళి కూర్చున్నారు. ఆ రాత్రి ఏం చేశారంటే ఒక స్తండిలం అంటే ఒక రాయిపై తన ఆయుధాలు అక్కడ పెట్టి కుసుమాలతో పూజ చేశాడు. రుద్ర పూజ చేసేట అర్జునుడు కృష్ణుడు కలిసి శివుని పూజించారు. ఆ తర్వాత ఏం చేశారంటే కొన్ని పువ్వులు తీసుకుని కృష్ణ పరమాత్మ మీద కూడా వేసి నమస్కారం చేశాడు అర్జునుడు. నువ్వు పడుకో, మిగిలిన నువ్వు చూద్దామని కృష్ణుడు వెళ్ళిపోయాడు తన శిబిరానికి. కానీ కృష్ణుడు నిద్రపట్టలే, లేచి కూర్చుని దారకొడుతూ అంటున్నాడు, చూడు అర్జునుడు ఎంత పని చేశాడు, ఇప్పుడు నేను రక్షించుకోవాలి, రేపు పొద్దుట్టించారు పని, ఇలా అనుకుంటూ ఉన్నాడు. ఈయన మాత్రం శుభ్రంగా శివధ్యానం చేసుకుని కృష్ణ ధ్యానం చేసుకుని పడుకున్నాడు. ఈ లోపల కృష్ణుడు ఉన్నవాడు ఉన్నట్టు ఊరుకోకుండా అర్జునుడు శిబిరంలోకి వచ్చాడు. లే అని లేపి ఆ రాత్రి చెయ్యి పట్టుకుని నాతో రా అన్నాడు. తిన్నగా తీసుకువెళ్తున్నాడు. లోకాలోక పర్వతాలని దాటి 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 మానస సరోవర తీరంలో ఉన్న కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా ధ్యానముద్రాంకితుడైన పరమేశ్వరుడు కనబడ్డాడు అక్కడ. వెంటనే కృష్ణార్జునులు ఉభయులు జానుభ్యాం అవనింగతౌ, జానువులు అంటే మోకాళ్ళు నేల మీద పెట్టి నమస్కారం చేసి రెండు చేతులు దోయలించి శివుని స్తుతించారు. అప్పుడు శివుడు సంతోషించి మందహాసం చేసి మీ రాక కారణం నాకు తెలుసు అన్నాడు. ఎందుకంటే ఇదివరకు తపస్సు చేసి నా దగ్గర పాశుపతాస్త్రం పొందాడు ఇతను. అస్త్రం అంటే మంత్రం. ఇప్పుడు తన మంత్ర అనుగ్రహం ఇతనికి కావాలి, అందుకు నువ్వు తీసుకొచ్చావు నాకు తెలుసు. అక్కడ మానస సరోవరం ఉంది, దానికి అమృత సరస్సు అని మాత్రం పేరు పెట్టారు భారతంలో. అమృత సరస్సు వద్దకు వెళితే అక్కడ నీకు కనబడుతుంది చూడు అన్నారు. వెంటనే కృష్ణార్జునులు అక్కడికి వచ్చేటప్పటికల్లా భయంకరమైన పడగలతో విషజ్వాలలు వెదజల్లుతున్నటువంటి మహాసర్పాలు గోచరించాయి. వెంటనే వారు ఉభయులు కూడా సరస్తీరంలో సాష్టాంగ ప్రణామం చేసి ఆ తర్వాత మోకాళ్ల మీద కూర్చుని రెండు చేతులు తలపై ఉంచి తల వంచి శతరుద్రియ అని చెప్పారు. ఈ కథ అందుకు చెప్పుకుంటున్నామండి శతరుద్రియ మహిమ. శతరుద్రియాన్ని ఎప్పుడైతే పఠించారో ఆ ఉగ్రమైనటువంటి ఆయుధాలు కూడా శివానస్సుమనాభవ వెంటనే ప్రశాంతంగా మారిపోయాయి. ధనుస్సు బాణములుగా కనబడ్డాయి. వెంటనే ఆ రెండింటినీ తీసుకొచ్చాడు అర్జునుడు. ఈ లోపల అక్కడ ధ్యానముద్రలో కూర్చున్న రుద్రుని నుంచి ఒక పురుషుడు వెలుకొచ్చాడు. ఆయన వచ్చి అర్జునుడి దగ్గర నిలబడి ఈ ధనుర్బాణాలు అనుసంధానం చేస్తూ చూపిస్తూ ఉండగా అర్జునుడికి ఒక్కసారి మెలక వచ్చి తనున్న శిబిరంలో లేచి కూర్చున్నట్ట. అంటే ఇది స్వప్నమా? కాదు, కృష్ణ పరమాత్మ వచ్చి ఆయన సూక్ష్మ శరీరాన్ని తీసుకువెళ్ళి శివదర్శనం చేయించి శివానుగ్రహం పొందింపజేశాడు. లేకపోతే సైంధవుణ్ణి కొట్టడం కష్టం. ఇంత రహస్యం ఇలా మనకి రెండు చోట్ల కనబడుతుంది. అయితే ఆ తర్వాత కదా ఈ కథంతా జరిగింది. ద్రోణవధ అశ్వత్థామ విషయం అయిన తర్వాత ఇన్ని అనుభవాలు దగ్గర పెట్టుకున్నవాడు వ్యాసుని ప్రశ్నిస్తే వ్యాసుడు చెప్పాడు, నువ్వు ఇదివరకు తపస్సు చేసావు పాశుపతాస్త్ర సమయంలో, మళ్ళీ కృష్ణానుగ్రహంతో దర్శించావు, నీకు శివానుగ్రహం పొందేవు, నీ చేత శివుని అనుగ్రహం పొందేలా చేయాలని స్వామి ఇంత ఏర్పాటు చేశాడు కృష్ణుడు. ఆ అనుగ్రహం వల్ల నీకు మాత్రమే కనబడింది, నిజానికి ఏది చేసినా శివలీలే, ఇది తెలుసుకో, నీకు అది కనబడిందయ్యా, అందుకు భజస్వ సర్వభావేన తమ్, ఆయన్ని అన్ని విధాలా ఆశ్రయించు ఉపాసించు అని ద్రోణ పర్వం చివరిలో వ్యాస భగవానుడు అర్జునునికి చెప్పి శతరుద్రియం వినిపిస్తాడు. అది శతరుద్రియం అనే అధ్యాయం. సులభంగానే దొరుకుతుంది, ప్రతివారు చదువుకోవచ్చండి. శతరుద్రయం చదువుతుంటే మీకు రుద్రం చదివినట్టు ఉంటుంది. అంటే ఆలయాల్లో రుద్రం వింటారు కదా మీరు, అచ్చా అలాగే మీరు ఆలయ నోరారా చదువుకోవచ్చు. అందులో స్వరనియమం బాధ లేదు. వేదం అంటే స్వరము సంస్కారం ఇత్యాదులు, దీనికి ఆ బాధ లేదు. కేవలం అక్షర దోషం లేకుండా చదివితే చాలు. ఇక్కడ అంత చక్కగా శతరుద్రియం ఎక్కడున్నది? భారతంలో ద్రోణ పర్వంలో సాక్షాత్ వ్యాసులు వారు చెప్పినది. ఇంకా విశేషించి అనుశాసనిక పర్వంలో కూడా కృష్ణ పరమాత్మ రుద్రనామ నిరుక్తము చెప్తాడు. అంటే రుద్రనామాల్లో కొన్ని నామాలు తీసుకుని తాను అర్థం చెప్తాడు కృష్ణుడు, ధర్మరాజు మొదలైనటువంటి వాళ్ళందరికీ కూడా. ఇలా అనేక తావుల్లో మనకి భారతంలో శతరుద్రియం మహిమ కనబడుతుంది. ఒక అధ్యాయం అధ్యాయం ఇచ్చేటంటే మీరు ఆలోచించుకోండి. ఇది కాకుండా సూత సంహిత అనే గ్రంథంలో విశేషించి శతరుద్రియం అనే పేరుతో ఒక అధ్యాయం, అది కూడా శ్లోకముల రూపంలో. దానికంటే కొంచెం తక్కువ శ్లోకాలు ఉంటాయి. అంటే మన సమయ పరిమితి బట్టి మీరు ఏది ఎంచుకుంటే అది ఎంచుకోవచ్చు, సూత సంహితలోదైనా లేదా మహాభారతం లేదైనా. ఈ రెండింటికంటే విస్తారమైన మరుగుడు దొరికింది. అది శివరహస్యం అనే గ్రంథంలో సాక్షాత్ గణపతి వారణాసి వెళ్ళి కాశీ విశ్వనాథుడిని దర్శనం చేస్తూ స్తుతి చేస్తాడు. అదంతా శ్లోకరుద్రం. అంటే ఈ మంత్రములే శ్లోక రూపంలో ఉంటాయి. ఇవే నామాలు, ఎక్కడ ఏమి తగ్గించలేదు. ధోరణి ఇలాగే ఉంటుంది. అనుష్టుప్ ఛందస్సులో రచింపబడి ఉంటుంది ఇక్కడ. అది చేసినవాడు సాక్షాత్ గణపతి. ఇది కూడా శ్లోకరుద్రం అని చెప్పబడుతున్నది. ఈ మూడు రకాలు శ్లోకరుద్రాలు ఉన్నాయి. మీ ఓపిక, మూడు చదువుకుంటారు ఏదో ఒకటి చదువుకుంటారు. దీన్ని బట్టి ఏదో కొందరి కోసమే దాచిపెట్టలేదు, అందరికీ పంచిపెట్టాడు వ్యాస భగవానుడు అని తెలుసుకోవాలి ఇక్కడ. కనుక వేద సూక్తములే శ్లోకాల రూపంలో పురాణములు అందింపబడ్డాయి. ఇదే సమయంలో ఒక చిన్న రహస్యం, ఒక పెద్ద ఆయన చెప్పిన మాట ఇక్కడ చెప్పుకోవాలి. ఆ పెద్దవారు ఎవరో కాదు, వారి స్మరణ లేకుండా ప్రవచనం సాగడం కష్టం. శ్రీ 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 తాడేపల్లి రఘవనాథ శాస్త్రి గారు, చందోదర శాస్త్రి గారు, ఆయన ఒక మాట అన్నారు. ప్రస్తుత కాలంలో అనేక రకాల సదాచారాలు శౌచ పద్ధతులు దెబ్బతింటున్న కాలంలో వేదమంత్రాన్ని సిద్ధింపజేసుకోవడం క్లిష్టమే, అందులో సందేహం లేదు. కష్టం, అసాధ్యం అని అనగానే మహాత్ములు ఉంటారు. మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం వేదం యొక్క అనుష్ఠాన పనుల సంఖ్య తగ్గుతుంది. వేదం మీద జీవించే వాళ్ళల్లో దానికి తగ్గ జీవన విధానం గడిపే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే వేదానికి మంత్రం వస్తే సరిపోదు, దానికి అనుగుణమైన జీవనం ఉండాలి. ఆ పవిత్రత వల్ల వాడు చదివేదానికి శక్తి వస్తుంది. కానీ వేదానికి నియమాలు ఎక్కువ గనక, దానికి శౌచ సదాచార నియమాలు పాటించడం కష్టం గనక, కలియుగంలో దానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండవు గనక, ఆ వేద సూక్తములు వ్యాస భగవానుడు శ్లోక రూపాల్లో రచించాడు. అందుకే అవి పారాయణ చేస్తే ఆ ఫలితాలు సులభంగా పొందవచ్చు. అంత కఠినమైన నియమాలు దానికి లేవు గనక. దీన్ని బట్టి వ్యాస భగవానుడు మనకి ఎంత మహోపకారం చేశాడో ఈ రహస్యం చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. అది ఆ సిద్ధపురుషుడు చెప్పగలిగాడు. అందుకే ఋగ్వేదం మొదలుకుని యజుర్వేద అథర్వణ వేద సామవేదముల యందు విస్తరించిన విష్ణు సూక్తములన్నిటి సారం కలిపి ఒకచోట విష్ణు శాస్త్రం పేరుతో ఇచ్చాడు. అదేవిధంగా ఋగ్వేదం మొదలుకుని అనేక వేదాల్లో ఉన్న దేవీ సూక్తములన్ని సారములు కలిపి చండీ సప్తశతి లేదా దేవీ మహాత్మ్యం అనే పేరుతో ఒకటి ఇచ్చేశాడు. అది ఒక్కటి చేతితో పట్టుకున్న ప్రతివారు తరించవచ్చు దానితో. ఏం దాచిపెట్టారండి? అంతేకాదు ఇలాగ అన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు కనుక అన్ని మతాలు వస్తున్నాయంటే వాడు తిప్పి కొట్టినా ఒకటే పుస్తకం. అందులో ఎంత చూసినా లోతు తక్కువ, అది అందరికీ తెలిసినదే. మనకి పురాణాల్లో ఇచ్చే ఒక చిన్న పుస్తకం కూడా దానికంటే ఎన్నో వేల రెట్లు గొప్పది తెలుసుకోండి. ఇక్కడ ఏ చిన్న పుస్తకమైనా చాలు, అది అర్థం చేసుకుంటే అదే చాలు. చిన్నది ఆదిత్య హృదయం ఒక్కటి చాలండి, అది కొన్ని వేల పరిశుద్ధ గ్రంథములతో సమానం, సందేహం. అంత విశేషమైనది అది. పంచండి, అది చదివించండి, ఆరోగ్యాలు బాగుంటాయి. అవి ప్రధానమైనటువంటి. అది మనకు ఇప్పుడు చెప్పుకున్నామేమో ఇక్కడ, ఏమో నాకు తెలియదు, ఎక్కడ ఎన్ని చోట్ల చెప్పడంతో ఇక్కడ చెప్పాను లేదు, నాకు గుర్తులేదు. సరే ఆదిత్య హృదయం అది చెప్పుకుంటేనే 15 రోజులు పట్టింది. ఏం చేస్తా, అంత ఉంది దానికి ఆదిత్యుడికి. అంటే ఆదిత్యవృతం ప్రధానం తీసుకుని సౌరం అరుణం ఇతరత్ర చెప్పినవన్నీ సమీకరించుకుని మయూరు సూర్య శతకంతో సహా, అంత పెద్ద విషయం అది. అంతకరపు ఆదిత్యవృతం క్యాప్సూల్ ఫారంలో ఇచ్చేసింది. అసలే టైం లేదు అని గొనిగే వాళ్ళకి 4 నిమిషాల్లో మొత్తం సౌర అరుణం అంత సారమంతా అందించాడు మహానుభావుడు. చూడండి ఇక్కడ. అందుకే పురాణం ఏం చేసిందని అర్థం చేసుకోవాలి. అది తెలుసుకోకుండా పరిశీలించకుండా పురాణాలు పుక్కిడి పురాణాలు అంటూ ఉంటారు. పండితులైన వాళ్ళు కూడా పొరపాటు పడుతుంటారు. అందుకే కృపయా మునినాకృతం ఒక మాటలో అన్నారు. దయతో వ్యాస భగవానుడు ఆ సారానంతని దించాడు. ఇంకొక రహస్యం ఏంటంటే అనుశాసనిక పర్వంలో కృష్ణుడు చెప్పిన శివ సహస్రం కూడా రుద్రం యొక్క సారమే. అదొక విశేషమైన అంశం. ఎన్ని చోట్లు ఉన్నాయండి. అలాగే శ్రీ సూక్తం యొక్క సారమంతా కలిపేసి లక్ష్మీ అష్టోత్తర శతనామంలో పెట్టారు. పురుష సూక్తాది సారమంతా తీసుకొచ్చి విష్ణు పురాణంలో ధ్రువుడు చేసిన విష్ణు స్థుతులు పెట్టారు. అంటే స్తోత్ర వాంగ్మయం. మళ్ళీ మీరు చదివి చూడండి, వేదముల్లో వినబడే సూక్తములు అందరూ కనబడతాయి. అయితే అవెందుకు చదవకూడదు, ఇవెందుకు చదవాలనే చర్చ మనకు వద్దులేండి. ఇప్పుడు ఆ చర్చలోకి అసలు వెళ్ళడమే లేదు. ఇక్కడ ఇలాగ వ్యాస భగవానుడు ఇచ్చినవి అవి చదువుకుందాం, ఇందులో చెప్పిన భావాలు గ్రహిద్దాం, ఇవాల్టి నుంచి మన జీవితం అంతా రుద్రం సాధనలోకి తెచ్చుకుందాం అని మనం సంకల్పించుకుని దానికి జగద్గురువులు ఆశీర్వదించాలి, వారి అనుగ్రహం కావాలి అని వారి పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ రుద్రస్వరూపం ఇప్పుడు మనం చెప్పుకుని ఎక్కడెక్కడ ఎలా ఉన్నది ప్రస్తావన చేసుకుంటూ వేదముల్లో చెప్పబడుతూ పురాణముల యందు అనేక సందర్భాల్లో వ్యవహరింపబడుతున్నది. అలాగే తంత్రశాస్త్రాల్లో రుద్రం, ఇప్పుడు వేదములో రుద్రం, ఉపనిషత్తుల్లో రుద్రం, పురాణాల్లో రుద్రం, ఇతిహాసాల్లో రుద్రం ఏంది, తంత్రశాస్త్రాల్లో రుద్రం ఉన్నది. అది తంత్రం అంటేనే రకరకాల మంత్ర ప్రయోగాలు. అది ఏం చేస్తుందంటే రుద్రంలో ఏ ఏ ప్రక్రియలకి ఏ తంత్రం ఎలా వినియోగించుకోవాలో మేరుతంత్రం మొదలైనవి చాలా చెప్తున్నాయి. అంతేకాదు మహానుభావుడు విద్యారణులు వారు వేద భాష్యం రచించారు, అందులో రుద్రానికి భాష్యం రచిస్తూ ఒక మాట అంటారు, ఈ రుద్ర మంత్రములు సామాన్యం కావు, వీటిని అనేక రకాలుగా వివిధ కామ్యాలకు వినియోగించుకోవచ్చు, దేనికి ఎలా వినియోగించుకోవాలి అని వేరే పుస్తకంలో మరొకటి రాస్తున్నాను అన్నాడు ఆయన. ఆ రచించిన పుస్తకం మాత్రం మనకు దొరకలేదు, కానీ ఆయన రాశారని మాత్రం తెలుస్తుంది. ఇక్కడ ఆయన రచించిన వేద భాష్యం లభిస్తుంది, కానీ కేవలం రుద్ర ప్రయోగ విధి రాసేట వేరే విషయంలా. అంటే రుద్ర మంత్రాన్ని ఎలా ప్రయోగించాలి, ప్రయోగించడము అంటే ప్రాక్టికల్గా తీసుకురావడం, ఆ మంత్రాన్ని ఎలా వినియోగించుకోవాలి, ఆ మంత్రం జపించినంతకాలం ఏ నియమాలు పాటించాలి, ఎంత సంఖ్య చేయాలి, దానితో హోమం ఎలా చేయాలి, జపం ఎలా చేయాలి, విధి విధానం అంతా పెడుతూ మొత్తం రుద్రంలో ఉన్న అన్ని మంత్రాలకు రాసేట ఆయన. అది లభించట్లేదు. అది లభించకపోయినా మరికొన్ని గ్రంథాలు మనకు లభిస్తున్నాయి, తంత్రశాస్త్ర గ్రంథాలు మొదలైనవి. అదేవిధంగా రుద్రాన్ని క్రియగా వినియోగించి సిద్ధి పొందే పెద్ద పద్ధతి రుద్రాభిషేకం. చాలామందికి తెలిసే విషయం, రుద్ర అభిషేకం చేస్తారు, రుద్ర హోమం చేస్తారు, రుద్ర అర్చన కూడా ఉంటుంది. మీరు గమనించారో లేదో, మొత్తం త్రిశతి, రుద్ర త్రిశతి అంటారు, 300 నామాలు దాని నుంచి ఉద్ధృతం చేశారు. ఇందులో అందులో శివనామాలే, అందులో ఉన్నవే నామాలు తీస్తే 300 వచ్చాయి. అది అమ్మవారికి చేస్తే లలితా త్రిశతి, శివునికి చేస్తే రుద్ర త్రిశతి. ఇది అందరూ చేసుకోవచ్చు కదా, నామాలేగా అవి బయటకు తీసుకొచ్చారు, వాటితో అర్చన చేస్తున్నాం మనం, అంటే నామావళి అర్చనగా చేస్తున్నాం. అంతేకాదు మొదటి అనువాకం, ప్రథమ అనువాకంలో 15 రుక్కులు ఉంటాయి. 15 రుక్కులు పూర్తవగానే నమస్తేయస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ, ఇది నిజానికి రుద్రంలో భాగంగా ఉండదు, తర్వాత మహర్షులు దాన్ని పెట్టారు. ఇది కలిపితే 16 అవుతుంది. ఈ 16 తీసుకుని షోడశోపచార పూజ చేసే విధానం ఉందండి ఇక్కడ. ఎలాగైతే పురుష సూక్తంతో షోడశోపచార పూజ ఉన్నదో, రుద్రంలో మొదటి అనువాకంతోనే షోడశోపచార పూజ. అసలు మొదటి అనువాకంతోనే మనకు ఏం కావాలో అవన్నీ వచ్చేస్తాయి. అంత గొప్పగా పెట్టాడు ఒక్క అనువాకంలోనే, అంత విశేషమైనటువంటి శక్తిని పెట్టారు. అంటే అర్చనకి ఎలా వాడుకోవాలో చెప్తున్నారు. ఇక మహన్యాసం, లఘున్యాసం, ఇత్యాదులు చేసి రుద్రుని అర్చించే పద్ధతులు అనేకం చెప్పారు. ఏకరుద్రంతో మొదలుకొని రుద్రం, లఘురుద్రం, మహారుద్రం, అతిరుద్రం అనే పేరుతో ఇప్పుడు దేశ విదేశాల్లో ఎన్నో అతిరుద్రాలు జరుగుతున్నాయి, ఎన్నో మహారుద్రాలు జరుగుతున్నాయి. భారతదేశం గర్వించదగ్గ అంశం అది కూడా. ఇక్కడ వాటి వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందడం కనబడుతున్నది. ఈ పవిత్రమైన ఈ ప్రాంగణంలో ఒకప్పుడు అతిరుద్రం జరిగింది తెలుసు మాకు, అప్పుడు జగద్గురులు కూడా ఉన్నట్టే ఉన్నారు, వారి సమక్షంలోనే జరిగింది అతిరుద్రం జరిగింది. పైగా నిత్యం అనేక రుద్రహోమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అతిరుద్ర, మహారుద్ర, లఘురుద్ర, ఏకరుద్ర, వాళ్ళ వాళ్ళ ఓపికలు బట్టి రుద్రం హోమనాలు, రుద్ర అభిషేకాలు, అభిషేకాల్లో కూడా ఏకాదశ పర్యాయాలు మొత్తం చేయడం ఒకటి, అలాగే ఏకావృతం చేయడం ఒకటి, రకరకాల పద్ధతులు కనబడుతున్నాయి కదా. ఈ అభిషేక విధానం, మహన్యాస విధానం ఇదంతా కూడాను కల్పసూత్రకారులు అందించారు. అంటే వేద మంత్రాలను ఎలాగ ప్రాక్టికల్గా వాడాలో అని చెప్పే శాస్త్రం పేరు కల్పశాస్త్రం. ఆ కల్పశాస్త్రంలో బోధాయనుడు ఏర్పరిచినటువంటి మహన్యాస విధానం, అభిషేక విధానమే ఇప్పుడు వ్యాప్తిలో ఉన్నదంతా బోధాయనోక్తం. అది ఆయన మహన్యాసం ఎలా చేయాలి పద్ధతి అంతా ఏర్పరిచారండి. అంటే ఎందరు ఋషులు ఈ సంస్కృతిని తీర్చిదిద్దారో చూడండి. ఇక్కడ మనకేం పోయింది, కాలక్షేపం కూర్చుని వింటాం, బుద్ధి ఉపయోగించాం, ఆవలిస్తాం, నిద్రపోతాం, సిగ్గుపడం. అది ఇంత జ్ఞానం పొందలేకపోతున్నామే అని సిగ్గుపడం. ఎన్నున్నాయండి, ఎందరు ఋషులు తలంచుకుంటూ ఒళ్ళు పులకిస్తుంది, వేదన కలుగుతుంది. ఒక బోధాయనుడు, ఇత్యాదులు, అలాగే ఆపస్తంభుడు, వీళ్ళందరూ కల్పసూత్రకారులు. వాళ్ళు ఏర్పరిచిన విధానాలు ఉన్నాయి. మహర్షులు వాళ్ళు ఇక్కడ, అశ్వలాయనుడు, బోధాయనుడు, ఆపస్తంభుడు, వీళ్ళందరూ కల్పకర్తలు. అంటే అంత వేదాన్ని ఎలా వినియోగించుకోవాలో చెప్పారు. అందుకే కల్పశాస్త్రం సహాయం లేకపోతే వేదమంత్రం ఏం చేసుకోవాలో మనకు అర్థం కాదు. అందుకే కల్పశాస్త్రం వేదానికి అంగం. శిక్షా వ్యాకరణ ఛంద నిరుక్త జ్యోతిష కల్పములు కదా షడంగాలు, అందులో కల్పం చాలా ప్రధానం, అది చూపించారు ఇక్కడ. అలాగా రుద్రాన్ని తీసుకుని ఎన్ని రకాలుగా వాడచ్చో మహాశాస్త్రం తయారు చేశాడు. అంతేకాదు రావణాసురుడు కూడా ఒకటి తయారు చేశాడు అని విన్నాం. అది కథల్లోనే ఎక్కడ పురాణాలు కనబడుతుంది, కానీ అది మనకు లభ్యం కావట్లేదు. చాలు బోధాయనుడు చెప్పిన జాగ్రత్తగా చేసుకుంటే చాలు. ఇక్కడ ఇలా మనకి ఇప్పటి వరకు చెప్పుకున్న దాని సారాంశం, రుద్రం ప్రశస్తి వేదముల్లో మాత్రమే కాకుండా ఉపనిషత్తుల్లో, పురాణాల్లో, ఇతిహాసాల్లో, కల్పశాస్త్రాల్లో, తంత్రశాస్త్రాల్లో ఇంత విస్తారంగా చెప్పబడుతుంది అంటే ఆ 11 అనువాకాల మంత్రం రాశికో నమస్కారం అండి. ఇక్కడ అటువంటి ఆ దివ్య మంత్రరాశి గురించి చెప్తూ, అవిముక్తం మమ క్షేత్రం మన్నామ పరమం శుభం శతరుద్రియ జాపిత్వం తథా సన్యాసముత్తమం. మోక్షం కావాలి అంటే అవిముక్తమైన నా క్షేత్రంలో ఆశ్రయించాలి, లేదా సన్యాసమైన స్వీకరించాలి, లేదా నిత్యం శతరుద్రీయమైన జపించాలి అని శివుడు చెప్పినటువంటి మాట, చాలా విశేషమైనటువంటి మాట. ఇది ఎక్కడ జరుగుతుందంటే పరాశర పురాణం అనే దాంట్లోని మాట ఇప్పుడు చెప్తున్నటువంటిది. ఎంత రమ్యమైన మాట చెప్పాడో పరిశీలించండి, ఆలోచించారా? ఇక్కడ కాశ్యాంత మరణాన్ముక్తి అనే మాట వినుంటారు కదా, కాశీలో మరణిస్తే మోక్షం. ఎలాంటి వాడికైనా అండి, అంటే ఎలాంటి వాడికైనా రాదు, అది వేరే విషయం. అనేక జన్మల పుణ్య విశేషం ఉండాలి, ముక్తికి అర్హత ఉంటే కానీ కాశీలో రాదు. అయితే ఎంత పాపాత్ముడైతే కాశీలో మరణిస్తే వాడి పాప ఫలాలు భయంకరంగా అనుభవించి ఆ తర్వాత ముక్తి పొందుతాడు. నేను కాశీలో మరణించేటంటే రా తీసుకెళ్తాను విమానం పంపడాయని, అది పురాణాలు చెప్తున్నా జాగ్రత్తగా వినాలి. పరమేశ్వరుడు ధర్మాన్ని చూస్తాడండి, అక్కడికి వెళ్ళి పాపం చేస్తే ఆ పాప ఫలితంగా రుద్రపిశాచమై నరక యాతనల కంటే భయంకరమైన యాతనలు అనుభవిస్తాడు కాశీలో పాపం చేస్తే. ఇక్కడ ఎన్ని పాపాలు చేసినా కాశీకి వెళ్ళి గంగలో స్నానం చేసి ప్రాయశ్చిత్తం చేసుకుంటే అక్కడికి వెళ్ళే వరకు, పుట్టిన దగ్గర నుంచి కాశీకి వెళ్ళే వరకు చేసిన పాపాలన్నీ దగ్ధమవుతాయి. అక్కడ అటుపై పాపాలు చేయకుండా ఉండాలి. అందుకని కాశీకి వెళ్ళి పాపాలు చేస్తే మాత్రం వజ్రలేపమైపోతాయి, అప్పుడు అక్కడ మరణించినా రుద్రపిశాచం అవుతాడని చెప్పారు. జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది ఇక్కడ. అలాగా ఎన్నాళ్ళు ఉంటాయంటే 30,000 సంవత్సరాలు ఉంటాడండి రుద్రపిశాచమి. లెక్క శాస్త్రంలో ఉంది, కాశీఖండంలో ఉంది, దత్తపురాణం ఉంది. అన్నేళ్ళు అంటే ఎలాగున్నా కాశీలో చచ్చిపోతే మోక్షమేనండి అంటే రుద్రపిశాచంగా 30,000 ఏళ్ళు ఉండడానికి ప్రిపేర్ అయితే వెళ్ళచ్చు. అటు తర్వాత వాడికి అటు నుంచి అటు ఉత్తమమైన ముక్తి లభిస్తుంది. పుట్టడు అది చెప్పడం, మరి పుట్టడని చెప్పడమే తప్ప తప్పదండి. అయితే కాసింత పుణ్యం చేస్తూ, ఎందుకంటే వేదాంత జ్ఞానం ఉంటే కానీ మోక్షం లేదు, అందులో సందేహం లేదు. కానీ కాశీలో వేదాంత జ్ఞానం లేకపోయినా పాపం చేయకుండా జీవిస్తూ గంగా స్నానం చేసి విశ్వేశ్వరుని ఆరాధిస్తూ శివస్మరణ చేస్తే వాడు మరణిస్తే వేదాంత జ్ఞాని అయిన సన్యాసి ఏ మోక్షాన్ని పొందుతాడో ఆ మోక్షం పొందుతాడు. ఇది రహస్యం. అయ్యా మరీ అన్యాయం కాకపోతే జ్ఞానోపదేశం లేని మోక్షం లేదు కదా అంటే నిజం, అది కండిషన్ ఉంది. అందుకే అటువంటి మహాభక్తుడు మరణిస్తే శివుడు వాడు కుడి చెవులో తారక మంత్రం అనుపదేశించి ముక్తినిచ్చేస్తున్నాడు. ఇది తెలుసుకోవాల్సినది. రుద్ర తారక బ్రహ్మ వ్యాచష్టే అని, అంటే సన్యాసాశ్రమం ఎంత గొప్పదో కాశీ మరణం అంత గొప్పది. ఎలాంటి వాడి కాశీ మరణమో మరి వివరించక్కర్లేదు, తెలిసిపోయింది కదా. అది కాశ్యాంతు మరణాన్ముక్తి. కాశీ అంటే జ్ఞానం, వెలుగు, వెలుగు అర్థం. ప్రకాశకత్వాత్ కాశీ, వెలుగు అంటే జ్ఞానం అని అర్థం. కానీ కాశీ వెలుగు క్షేత్రం, అక్కడ మరణిస్తే మోక్షం వస్తుంది. కానీ కాశీలో మరణించిన మహానుభావులు ఉన్నారు కదండి, రమణ మహర్షి లాంటి వాళ్ళు, వాళ్ళెవరికి మోక్షం లేదా? అంటే వాళ్ళకి బ్రహ్మజ్ఞానం ఉంది కదా, బ్రహ్మజ్ఞానం వెలుగేగా. కానీ బ్రహ్మజ్ఞానమే కాశీ, ఇది తెలుసుకోవాలి. ఇప్పుడు ఎన్ని కాశీలు వస్తున్నాయో జాగ్రత్తగా తిరిగి మీరు చెప్పగలిగితే సంతోషం. మొదటిది భూమి యందున్న వారణాసి, రెండవది బ్రహ్మజ్ఞానం, మూడవది యోగపరంగా భూమధ్య స్థానం, కనుబొమల నడిమి ప్రాంతము అన్నాడు ఇక్కడ. ఇది మూడవది. యోగి 5 చక్రాలు దాటి 6వ చక్రమైనటువంటి ఆజ్ఞాచక్రం దగ్గరకి చేరగలిగితే అతని చైతన్యము, అదంత తేలిక కాదండి, ఇవాళ ధ్యానం చేసినంత మాత్రం వచ్చేది. యోగంలో ఆరుడై అక్కడికి కానీ చేరగలిగితే, 5 చక్రాలు అంటే లలిత చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం మనం, మూలాధారం నుంచి విశుద్ధి వరకు పంచభూతత్వాలు అయిపోయాయి. భూమధ్యం దగ్గరికి వచ్చేటప్పుడు మనశ్చక్రం, అది 6 అయిపోయాయి. ఇంకా తర్వాత ఉన్నది ఏంటి, కైవల్యధామం తప్ప. అదే అక్కడికి చేరినటువంటి వాడు ఎవడో వాడు ఏ స్థితిని, ఆ స్థితిలో ఉండగా మరణిస్తే వాడు ముక్తిని పొందుతున్నాడు. అదే మన శరీరంలో వారణాసి ఏదంటే భూమధ్య స్థానము అని పెద్దలు చెప్పారు. ఇడా పింగళ 2 నాడులు వరణ అసి సుషుమ్న గంగ, 3 కలిసే చోటు వారణాసి, ఇది జ్యోతిర్లింగ స్థానం. జ్యోతిర్లింగ స్థానం కనుక అక్కడ దృష్టి పెడతారు. ఇది మనలో క్షేత్రం, ఇది అంతరవిముక్త క్షేత్రం అంటారు ఇక్కడ. ఈరోజు ఎంత పుణ్యం అండి, కాశీస్మరణ ఎంత చేస్తూ ఉన్నాం మనం ఇక్కడ. ఇప్పుడు కాశీలు ఎన్నొచ్చాయి జాగ్రత్తగా చెప్పండి. భూమి యందున్న కాశీ, బ్రహ్మజ్ఞానం అనబడే కాశీ, మూడవది భ్రూమధ్యస్థానం. మూడు కాశీలు. కాశ్యాంత మరణాన్ముక్తి అంటే ఈ మూడింట్లో ఎక్కడ మరణించినా మోక్షమే. అంటే బ్రహ్మజ్ఞాని ఎక్కడ పోయినా మోక్షం పొందుతాడు. భ్రూమధ్య స్థితిలో దృష్టిని నిలపగలిగి అక్కడ స్థిరుడైనటువంటి యోగి మోక్షం పొందుతాడు మరణిస్తే. కాశీలో కాశీంత సాధన చేసి పవిత్రంగా జీవించాడు, మోక్షం పొందుతున్నాడు. ఇది చెప్తూ భూమి యందు వారణాసి ఉత్తరప్రదేశ్లో ఉంది, బ్రహ్మజ్ఞానము వేదాంతవేత్తకు అనుభవంలో ఉంది, కనుబొమ్మల నడిమి కాశీ అందరికీ ఉంటుంది కానీ అది చేరగలిగిన వాడు యోగి. వేదాల్లో కాశీ ఉంది అన్నాడు, అది చేరగలిగితే అది కూడా ముక్తినిస్తుంది అన్నాడు. వేదాలలో కాశీక్షేత్రమేది అంటే రుద్ర నమక రాశి 11 అనువాకాల శ్రీరుద్రం వేదముల యందు కాశీ అన్నాడు ఇక్కడ. అది ఎవడైతే రుద్రం నిరంతరం మననం చేసుకుంటూ ఆ మననంతో మరణిస్తాడో వాడు కాశీలో మరణించిన ఫలితం లభిస్తుంది. ఎక్కడున్నా ఇదే అండి గొప్ప విషయం, అంత గొప్పది. అందుకే ఎన్నో జన్మల పుణ్యం పండితే గానీ రుద్రం వినయోగం రాదు, ఇంకా పుణ్యం పండితే గానీ ఆవలించకుండా వినయోగం రాదు. ఎందుకంటే అర్థభావనతో తాదాత్మ్యం చెందితే ముక్తి కదా, కనుక ఆ భావన చేయాలి. కనుక మనకి అన్నో జన్మల పుణ్యం పండింది కనుక పవిత్రమైన చోట కూర్చుని రుద్రం వినే యోగం మనకి లభించింది ఇక్కడ. అంటే మన కాశీవాసులు ఇవాటి నుంచి ఏమున్నది, ఇది మనస్సులోకి తెచ్చుకున్నారనుకోండి నిరంతరం కాశీయే, దానితో తాదాత్మ్యం చెంది ఇంకేం కావాలి. కనుకనే దీనికి ఇన్ని రకాల ప్రయోగాలు, హోమానికి జపానికి ఇన్ని రకాల ప్రయోగాలు. అలాగే వేదాల్లో రుద్రానికి ఇంత ప్రాధాన్యం ఉన్నదా, పురాణాల్లో ఇంత ప్రాధాన్యం కలిగింది ఏంటంటే మార్కండేయ పురాణంలో దేవీ మహాత్మ్యం అనబడే చండీ సప్తతికి మళ్ళీ ఇంత ప్రాధాన్యం ఉన్నది. ఇక్కడ రుద్రం, అక్కడ చండీ, ఈ రెండింటికి మించింది మరి ఏమీ లేదండి. మరి ఆ చండీ ఏమిటంటే అది కొన్ని రోజులు ఇక్కడ చెప్పుకున్నాం, మళ్ళీ నేను చెప్పనక్కర్లేదు. అప్పుడు అమ్మ పని అయింది, ఇవాళ అయ్యవారు వచ్చారితే. కానీ అమ్మ రూపంగా చండీని చెప్పుకున్నాం, ఇప్పుడు రుద్రుని చెప్పుకున్నాం. నిజంగా చెప్పాలంటే ఈయనే అక్కడ స్త్రీ రూపంలో కనబడ్డాడు. ఇంకా చెప్పాలంటే అవునా కాదా మీకే తెలుసు. ఎందుకంటే సౌమ్యాని యాని రూపాన్ని త్రైలోక్యే విచరంతితే యాని చాత్యంత ఘోరాని తైరక్షాస్మాం తథాభువం. అది రుద్రమేనండి, మరొకటి కాదు. అది మీకు అర్థమైపోతుంది ఇందులో చెప్తున్నది. అందులో చెప్పినది అదే, ఇందులో చెప్పినది అదే. ఎందుకంటే ఉన్నది ఒకటే పరమేశ్వరుడు. అక్కడ పరమేశ్వరి, ఇక్కడ పరమేశ్వరుడు. డూరీ మారే తప్ప పరమేశ్వరత్వం మారలేదు. ఇది గ్రహించగలిగి అటువంటి తాదాత్మ్యంతో మన రుద్రం గురించి ప్రస్తావన చేసుకుంటూ దీని మహిమ ఎంత ఉన్నది కదా. ఒక అత్యద్భుతమైన కథ మనకి బ్రహ్మోత్తర ఖండమని స్కాంద పురాణంలో చెప్తున్నాడు. ఇది చాలా రమ్యమైన కథ. ఈ కథ శ్రవణం చాలయ్యా అన్నాడు. ఒకప్పుడు సర్గాత్ పురా నిరాలోకే పదే తన్నిష్కళం పరం చిదానందమయం జ్యోతి స ఆత్మా కేవల శివ. సృష్టి ఆరంభం నుంచి జగత్తు ఎలా కలిగింది ఇవన్నీ వివరించాడు. సృష్టికి పూర్వం పరమేశ్వరుడు, ఆయన నుంచి జగత్తు కలగడం అన్ని. తర్వాత జగత్తులో ఒక వ్యవస్థ ఏర్పరిచాడు. ప్రతి వాడికి సత్వరజస్తమ గుణాలు ఉంటాయి. సరిగ్గా వాడుకుని బాగుపడండరా అని భగవానుడు ఇచ్చాడు. కానీ కాలక్రమంలో రజోగుణ తమో గుణాలను పెంచుకుంటూ సత్వగుణం తగ్గిపోవడం వల్ల పాపాచారం అనేది ఏర్పడింది. అందుకు పాపఫలం పుణ్యఫలం అనుభవించక తప్పదు. కనుక పుణ్యఫలాలు ఇవ్వడానికి స్వర్గాది ఊర్ధ్వలోకాలు, పాపఫలం ఇవ్వడానికి నరకాది అధోలోకాలు ఉన్నాయి. ఇక్కడ చక్కగా వెళ్ళిపోతున్నాయి. ఏమిటి, నరకము బాగుంది స్వర్గము బాగుంది. కానీ ఒకసారి ఏంటో హఠాత్తుగా నరకలోకం ఖాళీ అయిపోయిందిట. చూసారా పురాణవేత్త ఎంత గొప్పవాడంటే జ్ఞానం అలా చెప్తూ చెప్తూ ఉంటే ఆవలిస్తారని చెప్పి కథలు పెట్టాడు మహానుభావుడు. కథలు పెట్టి మళ్ళీ జ్ఞానం ఇస్తాడు. మీరు కథలు పెట్టాడు కదా, జ్ఞానం తప్పించుకున్నారేమో. కథ చెప్పి మళ్ళీ జ్ఞానం ఇచ్చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎంత విశేషంగా చెప్తున్నాడు, నరకలోకం ఖాళీ అయిపోయిందండి. నరకలోకం ఖాళీ అయిపోగానే యముడికి చాలా అవమానంగా అనిపించింది. ఎందుకంటే తన పని చేస్తున్నటువంటి పెద్ద ఆఫీసు కంపెనీ మొత్తం ఖాళీగా ఉంటే ఎలా ఉంటుందని, పనిపాటు లేకపోతే ఇతన్ని తీసుకొచ్చి మరొక పోస్టులకు మార్చేస్తాడేమో బ్రహ్మ కూడా. పైగా ఖాళీగా ఉన్నాను, ఇదే బాగుంది పడుకోవడానికి అనుకునేవాడు కాడు ఆయన. చేతి నిండా పని ఉంటేనే సంతోషించేవాడు యమధర్మరాజు. అందుకే మహానుభావుడికి చాలా బాధ కలిగి నా ఏజెంట్లు సరిగ్గా పనిచేయట్లేదు అనుకున్నట్ట. ఏజెంట్లు అంటే అర్థం నరకాన్ని ఫిల్ చేయడానికి పనికొచ్చేవాళ్ళు. వాళ్ళు భూలోకానికి వెళ్ళి నరకాలకి ఎవరికి ఎవరెవరు తీసుకురావాలో వాళ్ళందరినీ తెస్తూ ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారట. వాళ్ళు ఎవరంటే రోగ రూప దేవతలు, పాప రూప దేవతలు ఇద్దరు. అంటే సృష్టిలో ప్రతిశక్తి ఒక దేవతా రూపం ఉంది. అది మీలో క్రోధం వచ్చిందనుకోండి అదొక దేవత. అది మీకు ప్రమాదం ముంచకుండా క్రోధ దేవతను నమస్కరించుకోవాలి. ముందు తగ్గడానికైనా ప్రమాదం కలిగించకుండా ఆ దేవతకు నమస్కరించుకోవాలి. కామం కలిగింది అనుకోండి అది కూడా ఒక దేవతే. అది కామానికి కూడా ఒక దేవత ఉన్నాడు హిందూ మతంలో. హిందూ మతంలో కామానికి దేవత ఉన్నాడా, హిందువులకే కామం ఉందా? కనుక కామం అనేది ప్రపంచంలో ఉంది, దానికి దేవతాశక్తిని హిందువులు గ్రహించి అద్భుతమైన రూపకల్పన చేశారు. కనుక సృష్టిలో ప్రకృతిలో ఉన్న ప్రతి భావానికి ఒక దేవతాశక్తి ఉంటుంది.
ఇది తెలుసుకోవాల్సిన అంశం. దేవతలు ఇప్పుడు ఎంతమందో మీరే చెప్పగలరు, ఎన్ని భావాలు ఉన్నాయో దేవతలు ఉంటారు ఇక్కడ. అలాగే రోగాలు కూడా దేవతలే. మన పూతనానికి రాగం ఉంది, బాలరోగం. ఆ రోగాధిష్టాన దేవతను పంపెట్టు కంసుడు. ఇది పెద్ద రహస్యం అండి మొత్తానికి. ఇలాంటివి కొన్ని ఉంటూ ఉంటాయి. అలాగే రకరకాల రోగాలు ఉంటూ వాళ్ళు రోగరూప దేవతలు, వీళ్ళు దేవతలే. ఎందుకంటే ఇవి ఎవరి దగ్గరికి వెళ్ళాలో వాళ్ళ దగ్గరికి వస్తాయి అంతే. అవి పొందడానికి యోగ్యులైన జీవులు కొందరు ఉంటూ ఉంటారు. అంటే రోగం పొందడానికి కావలసిన పనులు చేసిన వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వాళ్ళు వెళ్తారు అంతే. ఇక్కడ వెళ్ళి వాళ్ళు పీడిస్తూ ఉంటారు ఇక్కడ. అది ప్రతివాడి దగ్గరికి వాడు చేసుకున్నటువంటి కర్మలు బట్టి వాడు పాప ఫలం ఇచ్చే దేవతలు, రోగరూప దేవతలు వెళుతూ ఉంటారు. అది శివాజ్ఞే. కానీ పరమేశ్వరుడు ఆజ్ఞను వర్తించే వాళ్ళు వెళుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే అలాంటి పాపాత్ములకి రోగాదులు కలిగించి వాళ్ళని మరణింపజేసి ఆ జీవుల్ని తీసుకొచ్చి స్వర్గంలో, క్షమించాలి, నరకంలో నింపేస్తారు. నింపేసి నానా యాతల్ని పెట్టిస్తారు. అలాంటిది తన ఏజెంట్లు ఎవరు సరిగ్గా పనిచేయట్లేదు, నా నరకం అంతా ఖాళీ అయిపోయిందని ఎవడికి అనిపించి పెద్ద మీటింగ్ పెట్టాడు, సర్వసభ్య సమావేశం. అందరూ కూర్చోబెట్టి మీరేం చేస్తున్నారు, పనేమైనా, అసలు ఏమిటి నా నరకం ఇంత ఖాళీ ఉంది, ఏమిటి పాపులు లేరా అని అంటే ఏం చేయమంటావు, మేమేమి శక్తి ఉపయోగించకుండా ఊరుకోలేదు, శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాం, కానీ మాకు ఈ మధ్య భూలోకంలో ప్రవేశిద్దామన్న వల్ల కావడం లేదు, ఎక్కడికి వెళదామన్నా. ఎందుకంటే పాపులు పుట్టి ఉండవచ్చు కాక, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి ఇంట్లో, ప్రతి ఆలయంలో, ప్రతి ఊర్లో నిరంతరం రుద్రం చదువుతూ రుద్రుని ఆరాధిస్తూ ఉన్న కారణంగా ఆ రుద్రశక్తి అక్కడ వ్యాపించిపోయి ఉంటే మేము లోపలికి వెళ్ళలేకపోతున్నాం. మీరు కొంచెం మహన్యాసంలో ఈ భావం కనబడుతుంది. త్వగస్థిగతై సర్వ పాపై ప్రముచ్యతే. మహన్యాసం చేసిన తర్వాత నేను చేసిన పాపం ఏదైతే నా చర్మంలో, ఎముకల్లో, రక్తంలో పేరుకుపోయిందో, ఎందుకంటే మనం చేసిన కర్మల ఫలాలు బాడీ అంతా వ్యాపిస్తాయండి. మనం ఉల్లిపాయ తింటే పక్కవాడు కూర్చోలేంత భయంకరంగా ఉండదు. అదేవిధంగా మనం చేసి అంతేకాని శరీర వ్యవస్థలో గెలిపోయింది అది. అదేవిధంగా పాపాదులు కూడా శరీర వ్యవస్థలో గెలిపోతాయి. అందుకే ఎక్కువ పాపాలు చేసేవాడికి ముఖంలో మార్పు వచ్చేస్తుంది, శరీరంలో మార్పు వచ్చేస్తుంది, ఒక వికృతత్వం వస్తుంది, మీరు పరిశీలించండి. అదే పుణ్యకర్మలు చేసేవాళ్ళు ఒక పవిత్ర, ఒక తేజస్సు వస్తుంది. అంటే వాడి కర్మలు వాడి శరీరాన్ని మలుచుతాయి. పుట్టుకతో వచ్చిన బాడీయే కాదు, మన కర్మలతో దానికి ఎన్ని వికారాలు కల్పిస్తామో మనం, ఇవన్నీ కలుగుతాయి. ఇలాంటి పాపాలన్నీ మహన్యాసం అనే ప్రక్రియ చేసి ఆయా అవయవాల యందు రుద్రమంత్రములను న్యాసం చేయడం వల్ల అవన్నీ పోయి వాడు ఎలా తయారవుతాడయ్యా అంటే భూత ప్రేత పిశాచ బ్రహ్మరాక్షస సర్పస్వాపద యక్ష యమదూత. విన్నారా పేర్లు? అంత అందంగా వినాల్సిన పేర్లు కానీ కావు కానీ బాధ పెట్టేవాళ్ళు వీళ్ళందరూ. భూత ప్రేత పిశాచ సర్ప స్వాపద యక్ష యమదూత తస్కర జ్వర ఉపద్రవా ఉపఘాతా సర్వే జ్వలంతం పశ్యంతు మా రక్షంతు. అంటే అర్థమేంటి, ఇన్ని భయంకరమైన శక్తులు నా కర్మ కొద్దే నన్ను బాధించడానికి వస్తాయి, కానీ నేను ఇవాళ చేసినటువంటి రుద్రాభిషేకం వల్ల, రుద్ర జపం వల్ల, రుద్ర అర్చన వల్ల, రుద్ర భక్తి వల్ల నేను పవిత్రుణ్ణి అయిపోయాను కనుక నన్ను బాధించడానికి వచ్చిన వాళ్ళకి నేను ఒక జ్వలిస్తున్న అగ్నిలా కనబడుదును గాక. ఇది దీని అర్థం అండి. ఇక్కడ జ్వలిస్తున్న అగ్నిలా కనబడితే ఏమవుతుంది, ఆ వచ్చిన వాళ్ళు భయపడి వెళ్ళిపోతారు. ఇక్కడ ఎలాగో అంటే అగ్ని దగ్గరికి వచ్చిన మెడతల గుంపు ఎలా వెళ్ళిపోతాయో అలాగా ఈ రహస్యం పట్టుకున్నాడు దూర్జటి. అందుకే గొప్ప మాట అంటాడు ఇక్కడ, ఎంత రమ్యంగా చెప్పారంటే, గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యహమున్ పెర్కను ఉత్తమోత్తముల బాధింపగా నోపుని దహనున్ కప్పగజాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు కారుగాక జనముల్ శ్రీకాళహస్తీశ్వర. ఎంత రమ్యంగా చెప్పారండి ఇక్కడ స్వామి. ఎవరైతే నిరంతరం నీ సేవ చేస్తారో వాళ్ళ గ్రహదోషాలు కానీ దుర్నిమిత్తాలు కానీ ఏమీ చెయ్యలేవు. ఒకవేళ వాడి కర్మ కొద్దీ చెయ్యాలని వస్తే అవన్నీ బలవంతంగా ఇచ్చానుసారం రావండి, కర్మానుసారం వస్తాయి. ఆ వచ్చినప్పుడు నిరంతర శివస్మరణ చేసేవాడి దగ్గరికి అవి బలవంతంగా కానీ వస్తే నిప్పుల్లో పడ్డ మెడతల్లా తగలబడతాయని చెప్పాడు మహానుభావుడు. ఇరుకనేది అతిశయోక్తి కాదండి, శాస్త్రం చెప్పిన మాటని చెప్పాడు ఇక్కడ. అందుకు నిరంతర రుద్రస్మరణ ఏం చేస్తున్నదయ్యా అంటే పాపనాశనం చేసి పవిత్రుల్ని చేయడమే కాకుండా ముక్తికి కావలసిన జ్ఞానాన్ని కూడా ఇస్తున్నది. ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారానికి అదే మందు, అజ్ఞాన నాశనానికి మోక్షప్రాప్తికి అదే మందు. ఎంత బాగుందండి, దీనికో మందు దానికో మందు అని కాకుండా ఒకటే వాడుకుంటే హాయిగా ఉంది. ఇక్కడ అన్నిటికీ అదే మందుగా పనిచేస్తున్నది. అందుకు మేము వెళ్ళలేకపోయామన్నారు ఎవరు? నిజంగా ఈ కథ అంతా చెప్పుకుంటే బాగుంటుంది కానీ రెండు రోజులు పడుతుందండి, నేను క్లుప్తీకరించే చెప్తున్నాను, చెప్పాల్సింది అంత ఉందో నాకు తెలుసు కనుక. ఆ సర్వసభ్య సమావేశం భలే ఉంటుంది, అందులో అటెండ్ అయిన మెంబర్స్ గురించి రాస్తాడు.
ఆ దేవతలు ఒక్కొక్కరు, రోగదేవత, పాపదేవత, వీళ్ళందరూ భలే కూర్చుని ఉంటారు ఒక్కొక్కరు కూడా. అందులో కామానికి కొడుకులు కొందరున్నట్ట, అధర్మానికి కొడుకులు కొందరు, క్రోధుడి కొడుకులు, లోభుడి కొడుకులు, మదానికి కొడుకులు, మాత్సర్యానికి కొడుకులు. అందులో ఒకడు పేరు బ్రహ్మహత్య, ఇంకోటి పేరు గురుతల్పకుడు, ఇంకోటి పేరు సురాపానుడు. దీన్ని బట్టి చూడండి వీళ్ళందరూ, అంటే
పాపాన్ని పెర్సానిఫై చేశాడు. ఒకవేళ ఇదే కథ జరగలేదు అంటే అద్భుతమైన కథ అండి.
ఏం అద్భుతంగా చెప్పాడు చూడండి, పాపాలే అక్కడ కూర్చున్నాయి సభ్య సమావేశంలో. మేము వాళ్ళ బుద్ధుల్లోకి దూరుదామన్నా మా వల్ల కావట్లేదు, అందుకే వాళ్ళెవరికి పాపం చేసే బుద్ధి పుట్టట్లే.
అదేవిధంగా రోగాలు, మేము వెళ్తుంటే మా వల్ల కావట్లేదు. రుద్రాధ్యాయే భువం ప్రాప్తే సాక్షాత్ కైవల్య సాధని భీతా ప్రదుద్రువు సర్వే తేవై పాతక నాయకాహ. అందులో వీళ్ళేమో మామూలు వాళ్ళు కాదు, అంత తేలిగ్గా భయపడొచ్చేసే వాళ్ళు కాదు, ఒక్కొక్కరు గండలు గండలు,
అంత భయంకరమైన వాళ్ళు. ఎలాగైనా జబర్దస్తిగా దూరిపోయే వాళ్ళే, కానీ వీళ్ళ వల్ల కూడా అవట్లేదు, ఏం చేస్తాం అని వాళ్ళందరూ చెప్తే ఇది అన్యాయం అన్నాడు ఎవరు?
యముడు. ఎందుకంటే ఎప్పుడే జరగదు, జరగాలండి. నాకు నరకం ఇచ్చినందుకు అది కూడా ఫీల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? నన్ను అపాయింట్ చేసిన వాడిది.
అందుకు మొత్తం తన గుంపంతటిని కూడగట్టుకుని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు.
వెళ్ళి ఏం చేయమంటావు నన్ను? ఊరికే నరకం ఇచ్చి కూర్చున్నావు, నన్ను ఏం చేయమంటావు? ఎందుకంటే హాయిగా ఖాళీగా ఉన్నా జీతం వచ్చేస్తుందని ఊరుకునే వాడిని కాను నేను, నా చేతి నిండా పని ఉండాలి అన్నాడు. వెంటనే ఏం చేస్తాం, నేను గమనించానయ్యా, రుద్రజాప్య ప్రభావేన నిర్దగ్ధాశ్చైవ విద్రుతాహ. ఆ రుద్రజప ఫలం వల్ల ఒక మహా అద్భుతమైన కాంతులు వస్తున్నాయి. ఇప్పుడు అర్థమైందా? శివారాధనలు ఊళ్ళో జరిగిన, ఊళ్ళో ఉన్న శివాలయంలో జరిగిన, ఆ ఊరికి క్షేమం. అందుకే శివాలయం పరిసరాల్లో జీవించే వాళ్ళందరూ ఎంతో అదృష్టవంతులండి. విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అనాథురం అంటున్నాడు.
మా గ్రామంలో అందరూ హాయిగా ఉండాలి, ఇది అర్థం. ఇంకా లోపల అర్థాలు తర్వాత తెలుగు చెప్పబోతున్నాను, ఎందుకు తొందర?
అంటే శివారాధన జరిగే ఇల్లు, శివారాధన జరిగే చోట్లు, అలాగే వేదస్వరూపులైన విష్ణువు అమ్మవారు వీళ్ళని ఆరాధించే చోట్ల క్షేమంగా ఉంటాయి, మనం బాగుంటాం. మనం బాగుండకుండా ఉండాలని చూసి మన ఇళ్లలో శివారాధన లేకుండా, విష్ణువారాధన లేకుండా, అమ్మవారి ఆరాధన లేకుండా చెయ్యాలని చెప్పి ప్రలోభాలు చూపించి మనల్ని లాగివేస్తూ మన చేత మన దేవతలను ఆరాధించనివ్వకుండా చేస్తున్నారంటే మనల్ని నిలువున నాశనం చేయడానికి కొన్ని పిశాచ శక్తులు ఆ రూపాల్లో తిరుగుతూ మార్పిళ్ళు చేస్తున్నారని అర్థం చేసుకోండి. మీకు అర్థమై ఉంటుంది ఇక్కడ. కనుక మనమే తెలుసుకుని వాటిని పరిహరింపజేయాలి, ఏదో ఆశల కోసం వెళ్ళిపోవడం కాదు. ఇంత అద్భుతమైన సంస్కృతిని ఏం అర్థం చేసుకున్నామో వదిలేస్తున్నా తెలుసుకోండి. ఎప్పుడో 2 నెలల తర్వాత రావాల్సిన పండక్కి, వాళ్ళ పండక్కి ప్రపంచమంతా అప్పుడే గప్చప్పుగా చేస్తుంది. కానీ ఈ దేశంలో ఈ ధర్మాన్ని అవహేళన చేసి అణచివేయడం కోసం ముందు నుంచే సందళ్ళు చేసేస్తూ, పనికిమాలను చుక్కలు పెట్టేస్తూ చేస్తున్న పాపాలు మనం చూస్తూనే ఉన్నాం. అటువంటి పాపాలన్నింటినీ రుద్రుని మహావీర శక్తి నశింపజేయుగాక అని ప్రార్థన చేసుకున్నాం. ఇప్పుడు చెప్తున్నటువంటి రుద్రజాప్యన పర్యాప్తే కథం పరిచరేమహి ప్రాయశ్చిత్త సహస్రం వా గణయామో నకించన. ఏమంటున్నారు చూడండి, పాపరూప దేవతల అనౌన్స్మెంట్. ప్రాయశ్చిత్త సహస్రం వా గణయామో నకించన రుద్రజాప్యం క్షణేనాపి సోఢుం శక్తా వయన్నచ. అంటే అర్థమేంటి, వేల కొలది ప్రాయశ్చిత్తాలు చేసుకున్నా నా పాపాలు పోయాను, వాడు ధీమాగా ఉన్నా మేము వెళ్ళిపోగలం. వేల కొలది ప్రాయశ్చిత్తాలు కూడా మమ్మల్ని ఆపలేవు. అందుకే నా పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకున్నాను కనుక రోగాలు రావని కాదు, మేము వెళ్ళిపోగలం, మేము అంత గట్టికలం. వేల కొలది ప్రాయశ్చిత్తాలు చేసిన వాళ్ళనైనా పీడించగలం, కానీ క్షణం రుద్రం స్మరించిన వాడి జోలికి కూడా మేము వెళ్ళలేం. ఇది వాళ్ళందరూ చెప్పినటువంటి మాట. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా నరకం నిరయం, నిరయం అంటే నరకం అంతా ఇలా ఖాళీగుంటే ఎలాగయ్యా అంటే, అవునులే ప్రకృతిలో అన్నీ ఉండాలి, ఏం చేస్తాం ఇక్కడ, సింహం ఉండాలి, పులి ఉండాలి, ఆవు ఉండాలి, దీని జోలికి అది వెళ్ళకుండా కాపాడుకోవాలి, వేరే విషయం. సృష్టిలో అన్నీ ఉంటే ఏం చేస్తాం, ముళ్ళు ఉండాలి, పువ్వు ఉండాలి, చీకటి ఉండాలి, వెలుగు ఉండాలి, కనుక పాపం ఉండాలి, పుణ్యం ఉండాలి, అంతే కదా. పాపం ఉంటే కానీ పుణ్యం విలువ తెలియదు, అందుకే కొన్ని టైములు పాపాలకు ఎక్కువ ఇచ్చేస్తాడు, కొన్ని టైములు పుణ్యానికి ఎక్కువ ఇస్తాడు. పుణ్యానికి ఎక్కువ ఇస్తే దాని పేరు కృతయుగం, పాపానికి ఎక్కువ ఇస్తే దాని పేరు కలియుగం. అంతే, బాధపడక్కర్లేదండి, వస్తూ ఉంటే పోతూ ఉంటే కాలచక్రంలో. మనకి వానలు వస్తున్న కొత్తల్లో పురుగులు ఎగురుతాయి చూసారా, అవి వస్తాయని వానలు రావద్దంటామా? వాడు మిడిసిపాడు కొంతకాలం ఉండిపోతాయి, పాపాత్ములు అంతే. అయితే ఇక్కడ తప్పకుండా నేను
నీకు సహకరిస్తాను, నేను నరకం నింపుతాను అని చెప్పి ఇద్దరిని పిలిచేటండి. ఏం అద్భుతమైన కచ్చరండి. అవిద్య కొడుకులు వాళ్ళిద్దరు, అవిద్య కొడుకులు అని దీన్ని బట్టి తెలుస్తుంది. ఇది ఈ పేర్లు మనకు అర్థం కావడానికి కల్పన చేశారే తప్ప నిజంగా క్యారెక్టర్స్ ఉన్నాయో లేవా అని. అవిద్యకు కొడుకులు, అవిద్య అంటే తెలుసు కదా, అవిద్య వదిలిందా అని అడగట్లేదు, అవిద్య అంటే తెలుసు కదా అని అంటున్నా. అక్కడ అవిద్య అందరికీ తెలుసండి. అవిద్య అంటే మూర్ఖత్వం కాదండే. ఈ మధ్య విద్య అంటే ఎడ్యుకేషన్ అని, అవిద్య అంటే ఎడ్యుకేషన్ లేకపోవడం కాదు. గొప్ప సైంటిస్ట్ కూడా అవిద్యతోనే ఉంటాడు. అవిద్య అంటే ఏమిటో కాదు, తాను కాని దాన్ని తాను అనుకోవడం, తానేమిటో తెలుసుకోలేకపోవడం, అంతకుమించి మరి ఏం కాదు. ఇది అర్థమైందా? కొంత అవిద్య పోయినట్టే. తన స్వస్వరూపం ఏమిటి? నశించే దేహం కాదు, నశించని సచ్చిదానందం. అది తెలియడం మహాకష్టం. అది తెలియనంత వరకు పుడుతూ చస్తూ వెళ్ళాల్సిందే. ఆ అవిద్య ఒకటి ఉంటే దాని నుంచి పాపాలు పెరుగుతాయి. ఎందుకంటే శరీరమే నేను అనుకోవడం వల్ల కదా అన్ని పాపాలు పెరుగుతున్నాయి. కనుక ఈ శరీరాన్ని సుఖపెట్టడం కోసం ఏదైనా చేసేస్తాం, అది పాపానికి హేతువు. కనుక అవిద్యే పాపానికి హేతువు. అవిద్య, కామ, కర్మ ఇవి ఒకదాని వల్ల కూడా వృద్ధి చెందుతుంటాయి. అవిద్య వల్ల కామం, కామం వల్ల కర్మ, కర్మ వల్ల అవిద్య, అవిద్య వల్ల కామం, కర్మ. విషస్ సర్కిల్ తిరుగుతుంది, తిరుగుతూనే ఉన్నాం. అవిద్య కామకర్మలు. అందులో అవిద్యకు కొడుకులు ఇద్దరు ఉన్నారట. వాళ్ళిద్దరిని పిలిచి మీరు ఏ సందు చూసుకునో భూలోకంలో దూరండి, మీ పని మీరు చేయండి అన్నాడు. వీళ్ళిద్దరు మాత్రం చాలా కష్టపడి వెళ్ళారు. ఎందుకంటే పాపము రోగము కాదు, వీళ్ళిద్దరూ బయలుదేరారట. వాళ్ళ పేర్లు ఏంటో తెలుసా? ఎంత బాగుంటాయో చూడండి. అశ్రద్ధ, దుర్మేధ, ఇది వాళ్ళిద్దరి పేర్లు. ఇది భలే ఉన్నాయండి, ఈసారి పిల్లలు పుడితే పెట్టేసుకుంటాం అనుకోవద్దు. భయంకరమైన పేర్లు ఈ రెండు కూడా, అశ్రద్ధ, దుర్మేధ. ఎంత రమ్యమైన మాటలో చూడండి, ఈ రెండు పంపించట్టు. ఇప్పుడు వీటికి అర్థం తెలుసుకుందాం. అశ్రద్ధ అంటే శ్రద్ధ లేకపోవుట అంటే అర్థమేమిటి? శ్రద్ధ అంటే శాస్త్ర విశ్వాసము, శాస్త్రము యందు విశ్వాసము. డెఫినేషన్ ఆఫ్ శ్రద్ధ, శ్రద్ధా విభూతిం సురభిం. శాస్త్రము యందు విశ్వాసాన్ని శ్రద్ధ అంటారు. అంతేకాదు, గురువైన వాడు ఏం మాటలు చెప్తాడు? శాస్త్రంలో ఉన్నవే చెప్తాడు. కనుక గురువాక్యంపై విశ్వాసాన్ని కూడా శ్రద్ధ అంటారు. కనుక గురువాక్య శాస్త్రవాక్యాల యందు విశ్వాసం ఉండాలి. ఆస్తిక్యమే శ్రద్ధ అని ఉపనిషత్తు చెప్పింది ఇక్కడ. అది శ్రద్ధ అంటే. అశ్రద్ధకి విరుద్ధం అశ్రద్ధ. ఇప్పుడు అశ్రద్ధ అంటే ఏమిటి తెలిసింది కదా. అశ్రద్ధ ఒకడు, ఇంకోటి దుర్మేధ. అసలు బుద్ధి లేకపోతే కొంత నయం, దుర్మేధ ఇంకా ప్రమాదం. అంటే దుర్మేధ అంటే దుష్ట తెలివితేటలు అనమాట. తెలివితేటలు ఉన్నాయి కానీ దుష్టములు. చెప్పారు కానీ అలా నమ్మడానికి లేదండి. కొంచెం లాజిక్ అప్లై చేస్తూ మనమంతా రీజనింగ్ హేతువాదులు. ఇవన్నీ దుర్మేధ వల్ల పుడుతూ ఉంటాయి. ఎందుకంటే తపస్సు చేస్తే కానీ అనుభవానికి రాని విషయం, మఠం వేసుకోవడం కూడా చేత కాని వాడు నీకు అనుభవానికి రాలేదు కనుక లేదు అంటే తప్పు కాదండి. ఇక్కడ తపస్సు చేస్తే కానీ అనుభవానికి రా దివ్యత్వం. నువ్వా ముప్పుట్లో తినడం, తిరగడం, పడుకోవడం, తిట్టడం తప్ప నీకు తపస్సు లేదు, నీకు ఎలా అనుభవానికి వస్తుంది ఇక్కడ? అలాంటి నువ్వు కూర్చుని శాస్త్రాలను విమర్శిస్తావా? ఈ దుర్బుద్ధులందరూ ఏం చేస్తారంటే పనికట్టు కూర్చుని ధర్మాన్ని వ్యతిరేకిస్తారు, దైవాన్ని వ్యతిరేకిస్తారు, మహాత్ముని వ్యతిరేకిస్తారు. అంతేకాదు, ఈ దుర్బుద్ధులందరూ కూర్చుని ఒక టైంలో డిబేట్ పెడతారు, అది మనం సిగ్గుమా నవ్వుతూ చూస్తూ ఉంటాం. అర్థమైంది కదా, వీడిని దుర్మేధ అంటారు ఇక్కడ. ఇలాంటివి ఊరుకోకుండా ఈ దుర్మేధలందరూ కలిసి సంఘంలో ఉంటారు. అందులో ఒక దుర్మేధగాడు పుస్తకం రాస్తాడు, ఇంకా పుస్తకానికి పబ్లిసిటీ, దాని మీద చర్చ, దాని మీద మనం ఆవేశపడిపోతూ నెలలు గడిపేస్తుంటాం. ఇలా దుర్మేధలు ఎక్కువ తిరుగుతుంటారు, ఏం చేస్తాం? అందుకే శాస్త్రాల యందు విశ్వాసం లేకపోవడం అశ్రద్ధ అయితే, దుష్ట తెలివి తేటలతో శాస్త్రాలని, పెద్దల్ని, ధర్మాలని, దేవతల్ని అవహేళన చేయడం దుర్మేధ యొక్క పని. ఇద్దరిని పంపించాడు. ఇవి పాపాలా? ఇవేమి సురాపానమా? హత్యల కావు, కానీ అవన్నీ పుట్టించగలిగిన మహానుభావులు ఈ రెండు కూడా. అశ్రద్ధ, దుర్మేధ, వీళ్ళని పంపేటెవరు? బ్రహ్మదేవుడు. మీరేదో సందు చేసుకుని దూరిపోండి అని. వాళ్ళు చాలా కష్టపడ్డారు సందు కోసం, ఎక్కడో దొరికిపోయింది వాళ్ళకి. ఏం చేస్తాం చూడండి, బయట పురుగులు తిరుగుతూ ఉన్నప్పుడు మనం తలుపులన్నీ వేసేస్తాం. ఏదో ఎప్పుడో చిన్నగా కిటికీ తెరిస్తారు, టక్కని దూరుతాయి రెండు, చాలు మొత్తం వ్యాపించడానికి. అలాగా ఎవడు కిటికీ తెరిచోడే కానీ ఆ రెండు దూరిపోయాయి. అశ్రద్ధ, దుర్మేధ, ఈ రెండు దూరిపోగానే అందరిలో ఒక బుద్ధి మారిపోయిందిట. అంతవరకు రోజు శివాభిషేకం చేయడం, శివారాధన చేయడం ఉన్న వాళ్ళందరిలో బుద్ధి మారిపోయింది. ఎలాంటి బుద్ధులు పుట్టాయంటే, మనం రోజు అభిషేకం చేసి నీళ్లు పోస్తున్నాం కానీ దీనివల్ల మనకేం ప్రయోజనం? లేదయ్యా, నీకు ఇదివరకు అనారోగ్యంతో ఉండేవాడివి కదా, ఇన్నాళ్ళు అభిషేకం చేయడం రోగం తగ్గించేసామంటే దానివల్లే తగ్గిందని గ్యారంటీ ఏముంది?
అవునా లేదా అండి? ఇప్పుడు చూస్తుంటే ఏమిటి ప్రజెంట్ సిచ్యుయేషన్ చెప్తున్నారని మీరు అంటారు, పురాణంలో ఉందండి, ఏం చేస్తాం, మన బతుకులే ఆయన రాశారు,
దానివల్లే తగ్గిందనే ఉంది. ఇవన్నీ కూడా పైగా ఒక రాయి మీద అంత పాలు పోసి వేస్ట్ చేస్తున్నారండి, అందరికీ పంచి పెట్టేస్తే అయిపోలే.
ఆవు పాలు రాయి రాయి మీద పోయడం ఏంటి, అందరికీ పంచి పెట్టాలి, పేదలు చాలామంది ఉన్నారు కదా, ఏ న్యాస్తి అంతా పంచిపెట్టు పేదలకి, ఆవు పాలే దొరికాయా? పైగా ఆవు పాలు పేదలకు పంచడానికి ఇచ్చిందా, ఎందుకు ఇచ్చిందండి? పాపం దాని తోడు కోసం దానికి ఇచ్చాడు భగవంతుడు, నీకు ఎవడు పేదలకు పంచమని చెప్పాడు, నువ్వే తాక్క అంత అంత గొప్ప దయామయుడు వేది. ఒకటే, నువ్వు రాయి మీద అనవసరంగా పాలు పోస్తున్నా అనిపిస్తే అభిషేకం చేయకు, కానీ మేము రాయి మీద పోయిట్లేదు శివుడికే పోస్తున్నాం తెలుసుకోండి. ఇక్కడ కొంతమంది అతి తెలివితేటలు చూపిస్తుంటారు కదా, వాళ్ళకి మీరు సమాధానం చెప్పాలి వెంటనే, పెద్దల్ని శాస్త్రాలను అడగక్కర్లేదు, బుద్ధిని అప్లై చేస్తే సరిపోతుంది. ఒక ఆయన పాపం ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ కింద మూలల్లో నీళ్లు పోస్తున్నాడు చెట్టుకి, ఇంకొక ఆయన వచ్చి ఎందుకు నీళ్లు పోస్తున్నావు అన్నాడు, నాకు ఈ చెట్టుకి మంచి పళ్ళు కాయలు కావాలి అంటే నీళ్లు పోయాలి కదా అన్నాడు. ఇక్కడ వెంటనే వాడు వెర్రివాడ, పళ్ళు కాయలు ఎక్కడొస్తాయి, కొమ్మల్లో వస్తాయి, కనుక నీళ్లు కొమ్మలకు పోయాలి కానీ పండు కాయ కనబడినటువంటి నేల మీద పోస్తారా ఎవడైనా అంటే అవును కదా, అందుకు కనబడేదే వాది సత్యం అనుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళు అండి. ఇంకోటి ఏమున్నది ఇక్కడ, కనుకనే అనవసరంగా వేస్ట్ చేస్తున్నావు నీళ్లు ఇక్కడ పోసి, అదే కొమ్మలకు పోస్తే ఎంత బాగుంటుంది అనగానే వీడు చాలా కష్టపడి నిచ్చెన వేసుకును ఇవో కట్టు పైన పోయడం మొదలెట్టేట, ఏం లాభం చెప్పండి ఇక్కడ. కనుకనే కనబడే కొమ్మలకు పళ్ళు కావాలంటే కనబడని మూలంలో నీళ్లు పోయాలి, కనబడే విశ్వంలో ఫలితాలు కావాలంటే కనబడని విశ్వేశ్వరుడికి అభిషేకం చేయాలి. ఈ పాడి చెప్పలేకపోతున్నాం. అది ఎలాగండి, ఈయనకు పోస్తే విశ్వేశ్వరుడికి వెళ్తుందా అంటే, మేమందరూ విశ్వేశ్వరుని మంత్రంతో ఆవాహన చేసి ద్రవ్యాలను శుద్ధి చేసి వేస్తున్నాం కనుక తప్పకుండా పెడుతుంది. అందుకే శివుడికి ఇస్తున్నామని భావనతో చేస్తే ప్యాకెట్ తీసుకొచ్చి కట్ చేసి దాని మీద అలా పెట్టడం ఇలాంటి పాప పనులు చేయం. ఒక పాత్రలో వేసి ఆవు పాలు అలా వేయాలండి, అలాగని చెప్పారు కదా అని సన్నేసి తెచ్చి వేయడం కాదు, శాస్త్రం ఎంత చెప్పిందో చక్కగా చేసుకోవచ్చు. ఇలాంటి దుర్బుద్ధులు ఎప్పుడు పుడుతున్నాయి, దుర్మేద ప్రవేశిస్తే. ఈ దుర్మేదలు అశ్రద్ధలు వ్యాపించిపోయి దానితో దానికి తోడు ఈ దుర్మేద అశ్రద్ధ వ్యాపింపజేసే పాపాత్ములు కూడా కలుస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారంటే, మీ దేవుళ్ళు సైతాన్లు, వాళ్ళని పూజిస్తే ఏం లాభం అంటారు, వెంటనే వదిలేస్తారు. ఇదంతా దుర్మేద అశ్రద్ధ కలిసి వ్యాపింపజేసే దాంట్లో అందరూ శివారాధన మానివేశారు, రుద్రం విడిచిపెట్టారు, రుద్ర జపం విడిచిపెట్టారు, రుద్రాభిషేకం విడిచిపెట్టారు, రుద్రార్చన విడిచిపెట్టారు. వెంటనే అశ్రద్ధ దుర్మేద ఏల వేసి మేము వచ్చిన పని విజయవంతమైంది, మీరు రావచ్చు అన్నారు ఇక్కడ. దానితో పాపరూప దేవతలు రోగరూప దేవతలకు చేతి నిండా పనిపడి ఓవర్ టైములు కూడా చేసి మొత్తం అందరినీ తీసుకువెళ్ళి నరకంలో పడేశాడు అయ్యా బాబు అన్నాడు ఇక్కడ. దీనితో యముడు అమ్మయ్య నా పని నెరవేరిందని తృప్తిపడ్డాడు. ఈ కథ బ్రహ్మోత్తర ఖండంలో చెప్పబడుతున్నది. ఈ కథ ద్వారా ఎన్ని అద్భుతమైన విషయాలు చెప్పానండి, ఒక్క కథను ఆలోచించగలిపోయిన చాలు ఇక్కడ. రుద్రం చెయ్యడం వల్ల బ్రతుకులు బాగుపడతాయి, అశ్రద్ధ దుర్మేధ వల్లనే మన శాస్త్ర చోదిత కర్మలు చేయడం లేదు అనే విషయం గొప్పగా చెప్పాడు. అందుకే ఆ రోజుల్లో ఊర్లోకి వచ్చే అశ్రద్ధ దుర్మేధలు మనలోక రెండు రాకుండా చూసుకుందాం, ఒకవేళ వస్తే తరిమి కొట్టి ఇక నుంచి శ్రద్ధాళువులమై సుమేధతో, మళ్ళీ సుమేధ అంటే చండీ సప్తది గుర్తురావాలి, సుమేధతో శ్రద్ధాళువులమై పరమాత్మను ఆరాధిద్దాం. అందుకే రెండే మనకు ఉండాలి, శ్రద్ధ సుమేధ, అశ్రద్ధ దుర్మేధ ఉండకూడదు. ఇదే కానీ అశ్రద్ధ దుర్మేధ విడిచిపెట్టండి అని చెప్పామనుకోండి ఎక్కదు, అది ఈ కథలో కలిపి చెప్పామనుకోండి లోపలిగా నాటుకుపోతుంది. ఈ రహస్యం వ్యాస భగవానుడికి తెలిసి ఇంత రమ్యమైన కథను మనకు అందించారు ఇక్కడ. ఇది బ్రహ్మోత్తర ఖండం చెప్తున్నది. అందుకే శివారాధన యొక్క వైశిష్ట్యం అటువంటిది. ఆ మాటనే శివపురాణం అద్భుతంగా చెప్తుంది. అందులో చెప్తున్నాడు సనత్కుమారులు వారు ఏమనంటే, దుఃఖము రోగము దరిద్రము మరణము భయము. బాగున్నాయా ఐదు పేర్లు, దుఃఖము రోగము దరిద్రము మరణము భయము, ఈ ఐదు ఎంతవరకు ఉంటాయి ప్రశ్న వేసి సమాధానం చెప్తున్నాడు. శివారాధన ప్రారంభించే వరకు ఉంటాయి అన్నాడు, అర్థమైందా? శివారాధన ప్రారంభించే వరకు ఉంటాయట, ప్రారంభించిన తర్వాత నీ యొక్క తీవ్రత బట్టి అవి తగ్గి 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 నశించిపోతాయి. అందుకే దుఃఖ దారిద్ర్య భయ రోగ మరణాలు నశించాలంటే ఈశ్వరారాధన చేయాలి. అందుకే చేతులారంగా శివుని పూజింపడేని అనడంలో అంతరార్థం ఇది. ఈశ్వరారాధనకి రుద్రమే ప్రధానం. అందుకే రుద్రజాప్య విఘాతార్థం ఉపాయం పర్యకల్పయత్. ఆ రుద్ర జపానికి విఘాతం కలిగించడానికి పనికొచ్చినటువంటి వాళ్లే అశ్రద్ధ దుర్మేద వాటిని విడిచిపెట్టాలి అని చెప్తూ, వృక్షస్య మూలసేకేన శాఖా పుష్యంతి వయ్యథ శివే రుద్ర జపాత్ ప్రీతే ప్రీతాయ వాన్య దేవతాహ.
అంతేకాదు, ఒక రుద్రం చేస్తే సరిపోతుందా అండి, మరి అందరినీ పూజించాలి కదండి
అంటే ఓపుకుంటూ పూజించు కవడద్దన్నాడయ్యా. ఒక ఆవిడంది, ఇంతమంది దేవుని దండం పెట్టడం కష్టమని, నీకెందరు పిల్లలమ్మ అంటే నలుగురు, నలుగురిని పోషించడం కష్టం కదా, ఏదో ఒకరిని పెట్టేసి మిగిలిన ముగ్గురిని వదిలివచ్చు కదా, వీల్లేదు. ఇవన్నీ గ్రహించగలిగితే అనేక మంది దేవతలు అవసరం అనుకుంది, కానీ అనేక కొమ్మల నుంచి అనేక పళ్ళు కావాలంటే ఒక్క మూలానికే ఎలా ఆరాధన చేస్తావో, సర్వదేవతల అనుగ్రహం కావాలంటే ఒక రుద్రుని ఆరాధిస్తే చాలు అని చెప్తున్నాడు. రుద్రంతో అది చేయగలవు అది విషయం చెప్పాడు. అంతేకాదు, శతరుద్రియంతో శివుని ఆరాధిస్తే మొత్తం భూమిలో ఉన్న దివ్య వస్తువులన్నీ శివునికి అర్పించిన ఫలితం లభిస్తుంది. ఇంకేం కావాలండి ఇక్కడ? మజ్జం పీత్వా గురుదారాంశ్చ గత్వా స్థేయం కృత్వా బ్రహ్మహత్యాంచ కృత్వా భస్మచ్ఛన్నో భస్మశయ్యాశయానో రుద్రాజ్యాయీ ముచ్యతే సర్వపాపైః. మద్యపానాది మహాపాతకములు చేసిన వాడైనా
పశ్చాత్తప్తుడై ఇకపై చెయ్యనని నిశ్చయించుకుని భస్మధారణ చేసి భస్మశయనం చేస్తూ రుద్రం చపిస్తే ఆ పాపముల నుంచి బయటపడతాడు. జాగ్రత్తగా విన్నారు కదా ఈ వాక్యం?
పాపములు చేసిన వాడు పశ్చాత్తప్తుడై ఇకపై చెయ్యనని నిర్ణయించుకుని, అవి రెండు చాలా అవసరం. అందుకని పాపాలు చేసి రుద్రం చేస్తే పాపం పోదుతుండండి, కనుక ఇవాళ రుద్రం చేద్దాం రేపు మళ్ళీ పాపం చేద్దాం అని కాదు. ఇక్కడ ఒకసారి చేసాక పాపాత్ముడు గారి నువ్వు నశించిపోయావు అనడం కాదు, అలాగే పాపుల కోసం ఎవరెవరో ఉన్నట్ట అలా కాదు. ఇక్కడ పాపాత్ముడు నశించిపోయాడని హోప్లెస్ వదిలేయకూడదు. ఆ పాపాత్ముడు పశ్చాత్తప్తుడై ఇకపై చేయనని నిశ్చయించుకుని శివారాధన చేస్తే వాడి పాపములని ఆ క్షణంలోనే శివుడు దగ్ధం చేస్తాడు. ఇంకొక మాట చెప్తున్నాడు, యాజ్ఞవల్క్య స్మృతిలో ఉన్న వాక్యం ఇది, వేదం ఏకగుణం జప్త్వా తదన్నైవ విశుద్ధ్యతి రుద్రైకాదశిని జప్త్వా తత్క్షణాదేవ శుద్ధ్యతి. ఇది చెప్పాడు ఇక్కడ. వేదం రోజంతా చదివితే శుద్ధి ఏర్పడుతుందిట, రుద్రం ఇలా చదివితే అలా సర్వపాపములు తొలగి శుద్ధి ఏర్పడుతున్నది. కనుక ఇది వేదముల్లో ఉత్కృష్ట స్థితి పొందడానికి కారణం ఇది. అంతేకాదు, అవిముక్తోపాసనా ఫలం ప్రాప్నోతి. శతరుద్రియాన్ని ఎవరైతే అధ్యయనం చేస్తారో వాళ్ళ అవిముక్తోపాసన ఫలాన్ని పొందుతారు. అవిముక్తోపాసన అంటే కాశీని ఆశ్రయించి విశ్వేశ్వరుని ఆరాధించడం. అవిముక్తోపాసన అంటే భూమధ్యంలో పరమాత్మని అనుభవంలోకి తెచ్చుకుని తాదాత్మ్యం పొందడం. భూమధ్యంలో ధ్యానించడం వేరు, ధ్యానించిన దాన్ని దర్శించడం వేరు, అది అవిముక్తోపాసన. అవిముక్తోపాసనకి ఏ ఫలితం ఉందో రుద్రానికి అది అంత ఫలితం ఉన్నది అని చెప్తూ, గృహస్థైశ్చ వనస్థైశ్చ తథైవ బ్రహ్మచారిభి శతరుద్రియ సన్యస్తు మంత్రో జప్యో మహత్తమ సర్వాశ్రమవాసులు జపించవచ్చు అని చెప్తూ, భోగార్థినో ఎవరెవరు రుద్రం చదవాలో చెప్తున్నాడు. భోగార్థినో భోగములు కోరేవారు అంటే కష్టాలు తొలగి సుఖాలు రావాలనుకునేవారు, ముముక్షోర్వా మోక్షం కావాలనుకునేవారు, ప్రాయశ్చిత్తార్థినోపివా అయ్యో పాపాలు చేశారు ప్రాయశ్చిత్తం కావాలి అనుకునేవాళ్ళు, అటువంటి వారికి రుద్రోపనిషదం ముక్త్వా గతిరన్యా నవిద్యతే. రుద్రోపనిషత్తు తప్ప మరొక గతి లేదు. ఇది ఎక్కడ చెప్పబడుతోంది అంటే శివపురాణ వాక్యం అని వివరిస్తున్నారు ఇక్కడ. ఈ విధంగా రుద్రం గురి మహిమ చెప్తూ ఉంటేనే మనకి 7 రోజులు అవుతుందండి. అటువంటి దివ్యమైన మహిమాన్వితమైన రుద్రానికి నమస్కారం చేసుకుంటూ ఆ రుద్రాన్నే కృష్ణ పరమాత్మ జపం చేశాడు, ఆ రుద్రాన్నే రామచంద్రమూర్తి జపం చేశాడు. అందుకే సర్వులు ఋషులు దేవతలు అందరూ కూడా జపించినటువంటి శతరుద్రియం. ఆ శతరుద్రియం మహిమ కృష్ణ పరమాత్మ ప్రత్యేకించి మళ్ళీ చెప్తాడు ధర్మరాజాదులతో అనుశాసనక పర్వంలో చెప్తూ మఠం వేసుకుని ఆచమనం చేసి ఆ శతరుద్రియం మహిమ నేను గాని బ్రహ్మ గాని ఇరువురు కూడా వర్ణించలేమయ్యా అని చెప్పాడు. అటువంటి మహిమాన్వితమైన శతరుద్రియం సాక్షాత్తుగా రుద్రస్వరూపమే అని చెప్తూ, రుద్రజాపీ విముచ్యేత మహాపాతక పంజరాత్ సమ్యక్ జ్ఞానంచ లభతే తేన ముచ్చేత బంధనాత్. ఈ వాక్యములు చాలా లోతైనవి, విని ఆనందిస్తారని చెప్తున్నాం ఇక్కడ. మహాపాతక పంజరము నుంచి బయట పెట్టేస్తుంది రుద్రం, సమ్యక్ జ్ఞానాన్నిచ్చి దానివల్ల ముక్తినిస్తుంది, రెండు ఇస్తున్నది. అటువంటిది ఈ రుద్రం. ఈ రుద్రంలో చెప్పబడుతున్నది పరమాత్మ యొక్క సంపూర్ణమైన స్వరూపము అని రుద్రానికి మనం నమస్కారం చేసుకుంటూ ఇంత చేసి ఉపోద్ఘాతం అయ్యిందా, రుద్ర మహిమానువర్ణనం జరిగింది ఇక్కడ. రుద్ర మహిమ అదేవిధంగా ఏ విధంగా మనం సాధన చేసుకోవచ్చు, ఎన్ని ఫలితాలు పొందవచ్చు చెప్పుకుంటే రుద్రం చెప్పినట్లే ఇంకా మిగిలిన 6 రోజులు ఉన్నాయి మనకి. 6 రోజుల్లో రుద్రం పూర్తవుతుందండి. ఆ పని మనకెందుకు, రుద్రుడే చూసుకుంటాడు. మనల్ని నిరాశపరచడు. మొత్తం రుద్రం విన్నామన్న తృప్తితో మనం చివరి రోజు రుద్రుడికి నమస్కారం చేసుకుంటాం. జగద్గురుడు అనుగ్రహం అనుకున్నది. అయితే ఇవాళ కొంచెం ప్రయాణం చేసి రావడం వల్ల ఆలస్యమైనందుకు శ్రోతలు అన్యదా భావించవద్దు. శ్రద్ధాళువులు ముందే వచ్చి కూర్చున్నారు. రేపు నేను ఆ విధంగానే వస్తాం. 6:30 లోపలే గురువందనం అయిపోతుంది. 6:30 నిమిషాలకు రుద్రం ప్రారంభించుకుందాం. అది మీ ఓపిక బట్టి ఎంత చెప్పాలి అనేది చూసుకుందాం. 1.5 గంటలా 2 గంటల అనేది మీ ఓపికలు బట్టి నిర్ణయింపబడుతూ ఉంటాయి. స్వస్తి. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణ అరవిందార్పణమస్తు. నమః పార్వతీపతయే హర హర మహాదేవ.